சபாயே நம: ஸ்ரீ மகாகணாதிபதயே நம: ஸ்ரீ மகாசரஸ்வத்யை நம: சிவாய விஷ்ணுரூபாய குரவே நம: ஸ்ரீ மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயை நம: விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானியம் மணிகர்ணிகாம் பூமிஸ்தாபி நயத்ரபூ த்ரிதிவதோப்யுச்சைரதஸ்தாபிய யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யாம்ருதாயந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரை சேவ்யதே சா காசீ திரிபுராரிராஜநகரீ பாயாதபாய ஜகத் ஆனந்தம் ஆனந்தவனே வசந்தம் ஆனந்த கந்தம் ஹதபாபபிருந்தம் வாராணசி நாதமநாதநாதம் ஸ்ரீ விஸ்வநாதம் சரணம் பிரபஜ்யே. ஓம் நம புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாதியா விஷ்ணோ ஜிஷ்ணுவாதி சுரவந்தித மாதர்பவானி தவ பாதரஜோ பவானி மாதர்பவானி தவ தாசதரோ பவானி மாதர்பவானி ந பவானி யதா பவேஸ்மின் துவத்பாக் பவான்யனுதினம் ந புனர்பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்யர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள்ள தரங்கே மௌளி விஹாரிணி விமலே மம மதிராஸ்தாம் தவ சரணயுகளே டுண்டிராஜங்கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனாங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்திரம் இந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோரூபாம் சிவப்ரியாம் சாரதா சாரதாம்போஜ வதனா வதனாம்புஜே சர்வதா சர்வதா அஸ்மாகம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் குரவே சர்வலோகானாம் விஷயே பவரோகிணாம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம: வியாசம் வசிஷ்ட நப்தாரம் சிக்தே பௌத்திரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத்பாத சங்கரம் லோகசங்கரம் அஜ்ஞானாம் ஜாஹ்னவீ தீர்த்தம் வித்யாதீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரே. ஸ்ரீ 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 பரமஹம்ச பரிவிராஜகாச்சாரிய வரிய பாரதீ தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீ சரணுல பாதபத்மமுலகு ஸ்ரீ 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 விதுசேகர பாரதீ சுவாமிவாரி சரண கமலமுலகு சாஷ்டாங்க நமஸ்காரములు చేసి ఈ శృంగేరి శారదా మందిరంలో జగద్గురు ప్రవచన మందిరంలో 21వ రోజు గురుదేవుల యొక్క అనుగ్రహంతో కాశీ విశ్వనాథుని యొక్క ఆశీస్సులతో కాశీ వ్యాస ప్రోక్తమైన స్కంద పురాణాంతర్గత కాశీఖండం ప్రవచనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున సదాచారాన్ని గురించి వివరించుకున్నాం. దివోదాసు ఆయనే అసలు పేరు రిపుంజయుడు, మన్వంశ సంభూతుడు. బ్రహ్మ యొక్క కోరిక ప్రకారం చక్కగా రాజ్య పరిపాలన 80,000 సంవత్సరాలు చేశారు. ఆ రాజ్య విశేషాలు, ఆయన యొక్క పరిపాలన, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. దేవతలు, ముఖ్యంగా దేవేంద్రుడు, దేవతలు అందరూ కూడా ఆయన యొక్క వైభవాన్ని చూచి ఆయన సహించలేకపోయినారు. తిరుగు లేకుండా దేవతలందరినీ కూడా భూమిపై నుంచి నిష్క్రమింపజేసి చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అందువల్ల ఏదో విధంగా అతన్ని రాజ్య భ్రష్టుని చేయాలని అనుకున్నారు. బృహస్పతి భేదోపాయమే తప్ప ఇంకో మరొక మార్గం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ దివోదాసు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అగ్నిహోత్రుడు, వాయువు మొదలైనటువంటి వాళ్ళందరినీ మనం ఉపసంహరింపజేసినట్లయితే ప్రజా విప్లవం వస్తుంది. ఎప్పుడైతే ప్రజలు రాజుకు విరోధం అవుతారో అప్పుడు రాజ్యభ్రష్టుడు అవుతాడు అనేటువంటి ఒక ఆలోచన దేవతలు చేసి ముందు అగ్నిహోత్రుడిని పంపారు. అగ్ని లేకుండా జరిగి త్రేతాగ్నులు కానీ ఇళ్లలో పచనం చేసుకోవడానికి సంబంధించిన అగ్ని కానీ లేకుండా అయిపోయింది. ఆ తర్వాత ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టి రాజుగారికి విన్నవించుకున్నారు. ఇదంతా కూడా దేవతలు చేసినటువంటి పని. వాళ్ళెవ్వరూ కూడా ఏ సహకరించకపోయినప్పటికీ నా యోగబలం చేత, తపశక్తి చేత బ్రహ్మగారు ఆశీర్వచనం కూడా ఇచ్చారు, నువ్వు సర్వశక్తిమంతుడు అవుతావు అని ముందుగానే ఆయన అనుగ్రహించాడు. వీటన్నిటి యొక్క బలం చేత నేనే ఆ వాయువుని, అగ్నిని, మేఘాలు, అన్ని వర్షాలు ఇవన్నీ నేనే చేస్తానని చెప్పి వాళ్ళందరినీ ఊరడించి పంపాడు. చక్కగా 80,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. కాశీని విడిచిపెట్టి ఉండలేనటువంటి పార్వతీ పరమేశ్వరులు అన్నపూర్ణ విశ్వనాథులు మందర పర్వతం పైన 80,000 సంవత్సరాలు ఉన్నారు, అతి కష్టం మీద ఉన్నారు. ఉండలేక ఉండలేక విడిచిపెట్టి ఉండలేక మందర పర్వతం బాగుండదా అంటే, మందర పర్వతం చాలా దివ్యమైంది, సుందరమైనటువంటి కందరములతో కూడినటువంటిదే, బాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే, గొప్పదే అది. అయినప్పటికీ మరి కాశీ అంటే వారికి ప్రియాతి ప్రియం కాబట్టి ఆ కాశీని విడిచిపెట్టలేక అనేక విధాలుగా విరహానికి గురైనాడు ఆ విశ్వనాథుడు. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాం. మందర కందరోల్లసతు అసమద్యుతిరత్న మందిరే పరిత సమధిష్ఠితామరే నిజ శిఖరైర్వసనీకృతాంబరే నివసన్ జగదీశ్వరోహర కృషరజనీశ కళామనోహర లభతే స్మ న శర్మ శంకర ప్రసరత్ కాశీవియోగ జ్వర. కాశీవియోగ జ్వరం పట్టుకుంది ఆయన. ఎంత దివ్యమైనటువంటి సుందరమైనటువంటి గుహలతో కూడినటువంటిదైనప్పటికీ మందరాచలం, ఆయన శిరస్సు పైనటువంటి చంద్రశేఖరుడు ఉన్నప్పటికీ కాశీ విరహతాపానికి ఆయన గురి అయినాడండి. ఈ విరహతాపాలు పోగొట్టుకోవడం, ఈ విరహాగ్ని నుండి బయటపడటానికి శీతలోపచారాలు కొన్ని ఉంటాయి. మలయ చందనం పూసుకున్నాడట ఆయన, మలయ చందనం పూసుకున్నాడు. మలయ పర్వతం పైన చందన వృక్షాలు బాగా ఉంటూ ఉంటాయి. ఆ చందన వృక్షముల యొక్క భస్మాన్ని పూసుకుంటే చందనాన్ని ఆ తాపానికిట ఎండిపోయి అదంతా భస్మంగా అయిపోయిందిట. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి భస్మము అది, అంత తాపానికి గురైనాడు అని చెప్పి వర్ణిస్తున్నారు. ఇక్కడ చల్లగా ఉండేటువంటి ఆ చందనం కూడా ధూళిలాగా తయారైపోయింది. ఆయనట తామర తూడులు మామూలుగా మెళ్ళో ధరించాడట హారాలుగా, అవన్నీ ఆ తాపానికిట మారిపోయి అవన్నీ కూడా చివరికి ఏమైనాయి అంటే సర్పహారాలుగా మారిపోయినాయిట అన్నట్లుగా అంత తాపానికి ఆయన గురువు అవుతున్నాడు అవన్నీ కూడా. అలాగే పూర్ణచంద్రుడుట ఆయన శిరస్సు పైన ఆ తాపానికి కాస్త కృషించిపోయి ఒక రేఖామాత్రంగానే ఉన్నాడు. చంద్రరేఖే కదా ఆయన శిరస్సు పైన ఉండేది. కారణం ఏమిటయ్యా అంటే ఇది కాశీ విరహ తాపంతో ఆ పూర్ణచంద్రుడు అలా కృషించిపోయి ఒక రేఖగా మాత్రమే ఉన్నాడు అంటున్నాడు. గంగానదిని ఏదో అప్పుడు పైనుంచి వస్తూ ఉంటే ఎవరు భూమిపైన హఠాత్తుగా కనుక పడితే భరించడం కష్టం కాబట్టి శివుడు ధరించాడు భగీరథుని కోరిక పైన. ఆ పని అయిపోయింది కదా, తర్వాత వదిలేసేయచ్చు కదా, ఇప్పటిదాకా ఎందుకు వదలకుండా ఉన్నాడంటే కాశీని విడిచిపెట్టినట్టు ఉండలేక ఆ విరహాగ్ని బాధ తట్టుకోలేక గంగానదిని ఇప్పటిదాకా ఆయన శిరస్సు పైన ధరిస్తున్నాడట. ఈ రకంగా కాశీ విరహ తాపాన్ని వర్ణిస్తున్నాడనమాట. దేవతలు మాత్రం ఉందే, ఎంత మహతో విరహస్య శంకర ప్రసభంతస్య వశీ వశ, ఆయనకు అన్నీ వశంలో ఉంటూ ఉంటాయి. అన్ని సర్వము, సర్వప్రపంచము, బ్రహ్మాండములన్నీ ఆయన వశంలో ఉంటాయి. కానీ ఏం చేస్తాం, ఆ విరహాగ్నికి ఆయన వశం అయిపోయినాడు. ఇప్పుడు ఆయన అందరూ అన్నిటినీ వశంలో ఉంచుకుండేవాడు, కాశీ విరహ తాపానికి ఆయన వశం అయిపోయినాడు. ఆయన ఈ విషయాన్ని, ఈ తాపంతో ఈయన ఇలా ఉంటూ ఉంటే దేవతలు కూడా ఈయన యొక్క విరహతాపాన్ని గ్రహించలేకపోయినారు. ఇంకా అతి చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన నేత్రములేమిటి, సూర్యుడు చంద్రుడు అగ్ని కదా, అవి కూడా ఆయన ధరించేవి, ఆయనకు ప్రియ, ఆయన్ని ఆశ్రయించేవి జీవిస్తూ ఉన్నాయి. అవి కూడా ఈ అగ్ని, ఇవి కూడా ఆయననే తాపం కలిగించలేదు కానీ అంతకంటేనే ఎక్కువగా ఈ విరహాగ్ని తాపం అనేది ఎక్కువగా ఆయన్ని బాధ పెడుతూ ఉందన్నమాట. తన రూపమే అగ్ని, అలాగే తన రూపమైనటువంటివే ఇవన్నీ కూడా సూర్యుడు, ఇవన్నీ కూడా ఆయన ఇంకా తప్పింపజేస్తూ ఉన్నాయి. విరహాగ్నికి తోడే ఇంకా తప్పింపజేస్తూ ఉన్నాయి అన్నాడు. సతది ఈశ్వరమప్యతాపయత్ విధురేకో విపరి, చంద్రుడు కూడానే ఇవన్నీ కూడానే తాపంలో ఉన్నప్పుడు ఆ చల చంద్రుడు కూడా వేడిగా మారిపోతాడనమాట. ఆ తాపాన్ని తగ్గించలేడు చంద్రుడు కూడా. ఆయన శిరస్సును ఉండేటువంటి ఆ చంద్రుడు కూడా ఈయన తాపానికే కారణమైనట్ట. అందులో అమృత కిరణుడు అయినటువంటి చంద్రుడు కూడా ఈయనకు ఇంకా తాపాన్ని అభివృద్ధి చేశారట. విలసద్దు హరిచందనోపకచ్చటయా తద్విరహాపనుత్తయే హృదయాహితయాప్యదూయత ప్రసరత్ భోగీ పఠాభవైర్నతు. ఆయన శరీరంలో ఎప్పుడూ సర్పాలు ఉంటూ ఉంటాయి, అవి విషమయమైనటువంటి ఫూత్కారాలు చేస్తూ ఉంటాయి, కానీ ఆయనకు ఎప్పుడూ బాధ కలగదుట. కానీ ఇప్పుడున్నదే హృదయం మీద పూసుకున్నటువంటి తాపసం పోవటం కొరకు హృదయం మీద రాసుకున్నటువంటి హరిచందనం కూడా చల్లగా ఉండవలసిందే ఆయనకు బాధ కలిగిస్తూ ఉంది. అలాంటిది పాముల యొక్క ఆ విష ఫూత్కారములే ఏమీ చేయలేవు, కానీ ఈ హరిచందనం కూడా ఆయనకు బాధ కలిగిస్తూ ఉంది. ఈ రకంగా అందరి యొక్క భ్రమలను పోగొట్టేటువంటి ఆయన, సమస్త సాంసారికుల యొక్క భ్రమలన్నిటినీ కూడా పోగొట్టేటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఆ విశ్వేశ్వర భగవానుడు పుష్పమాల వేసుకొని ఈ సర్పముభ అనేటువంటి భ్రాంతికి గురవుతున్నట్టు, ఈ విరహతాపంలో అందరి భ్రమ పోగొట్టేవాడు పుష్పమాలని సర్పంగా భ్రాంతికి గురవుతున్నాడు, ఆయనే భ్రమలో పడిపోతూ ఉన్నాడు అన్నాడు. ఆయన స్మరణ స్మరిస్తేదాలు ఆయన నామాన్ని త్రివిధములైనటువంటి ఆధ్యాత్మిక అధిభూతిక ఆదిదైవిక తాపములన్నీ దూరం అవుతూ ఉంటాయి. అలాంటి అనాది దేవుడు ఉన్నాడే ఆ కాశీ వియోగంతో వ్యాకుల చిత్తుడై ఈ రకంగా అంటూ ఉన్నాడండి. ఆయన తాపానికి గురి కావడం ఏంటి, అందరి తాపాలు హరించేవాడు. ఆ తాపాగ్నిగా కాశీ ఎందు ఉన్నటువంటి అభిమానం, ఆ ప్రేమ, ఆ సన్నిహితత్వం, ఆ యొక్క సమయ ఐక్యభావం దానిలో అతనికి ఆయనకు ఉన్నటువంటి ఆ కారణంగా కాశీని విడిచిపెట్టలేక చాలా బాధపడుతూ తనలో తాను అనుకుంటున్నట్ట, ఓ కాశీ నీ దిక్కు నుండి వచ్చేటువంటి నాకు గాలి కూడా నాకు కొద్దిగా ఆనందాన్ని కలిగిస్తుంది, లేకపోతే ఆ గాలినైనా నేను స్పృశించకపోయినట్లయితే నా వియోగము, ఈ విరహం ఉన్నదే కాశీ విరహ జ్వరం ఉన్నదే, ఇది నాకు శాంతించదు. నీ కాశీనగరంపై నుంచి వచ్చి గాలి సోకుతేనే నా విరహం శాంతిస్తుంది. మంచు రాసి తీసుకొని వచ్చి శరీరం పైన అంతా రుద్దినా కూడా ఈ విరహతాపం శమించేటువంటిది కాదు. నీకు దక్షుడు కుమార్తె అయిన సతీదేవి మరణించినప్పుడు తాపం పొందాను, ఆమె విరహంతో తాపాన్ని పొందాను, కానీ మళ్ళీ హిమవంతుని కుమార్తె అయిన పార్వతి రావడం వల్ల ఆ యొక్క తాపము నాకు శాంతించిపోయింది. ఇప్పుడు మరి కాశీ విరహ శాపము శాంతించడానికి మార్గం ఏమిటి మళ్ళీ నేను ఇప్పుడు అని ఈ రకంగా అంటూ ఇంకా ఏమంటున్నాడంటే, అయి కాశీ ముదా కదా పునస్తవలస్యే సుఖమంగసంగయం అతిశీతలలితాని ఏనమే భూద్గాత్రాణి భవంతి తక్షణాత్. ఓ కాశీ, నీ యొక్క సుఖమైనటువంటి ఆ స్పరిశ ఈ దేహమునకు సంగమం, దేహము ఆ దేహమునకు ఎప్పుడు నాకు కలుగుతుంది, ఆ సంగమ భాగ్యం, ఆ సంయోగ భాగ్యం ఎప్పుడు కలుగుతుంది, అప్పుడు నా యొక్క ఈ శరీరం ఉందే ఈ తాపమంతా పోయి నా శరీరం అంతా హాయిగా చల్లగా ఉంటుంది నీ సంస్పర్శ కనుక అయినట్లయితే, అంటే మళ్ళీ నేను ఎప్పుడు కాశీకి వస్తాను ఏమిటో అని చెప్పి ఈ రకంగా నాకు ఎంత వేడి అయినప్పటికీ సూర్యుని యొక్క తాపం కూడా దానికంటే కూడా ఇది అవిముక్త వియోగ వల్ల వచ్చినటువంటి ఈ తాపం నన్ను ఎక్కువగా బాధిస్తున్నది. ఓ కాశీ, మళ్ళీ ఎప్పుడు నిన్ను నేను చేరుకుంటాను? ఓ కాశీ, నువ్వు పాపములన్నిటినీ కూడా భక్తుల యొక్క పాపములన్నిటిని నువ్వు నశింపజేసేదానా? ఈ వియోగాగ్ని ఉన్నదే, ఏం చెప్పాలి, ఆ చంద్రుని యొక్క కిరణముల యొక్క ప్రసారం చేత తగ్గవలసింది పోయి నేయి వేస్తూ ఉంటే అగ్నిహోత్రం ఎలా ప్రజ్వలిల్లుతుందో అలా ఈ విరహాగ్ని పెరిగిపోతూ ఉన్నది నాకు. అగమాత్మ మదక్షయా వియోగయోధవధు ప్రాగ్ధిమత్సుత హిమవత్సుత ఔషధేన పూర్వం సతీ మరణించినప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అనే ఔషధంతో ఆ విరహ జ్వరం అనేటువంటిది తగ్గింది. ఇప్పుడు మరి ఎలా శాంతి పొందుతుంది, వెంటనే నాకు ఎలా దీనికి తగ్గే మార్గం ఏంటి అని ఈ రకంగా శివుడు తాపంతో కూడినటువంటి వాడై వైకల్యం చెందినటువంటి వాడై చాలా బాధపడుతున్నాడు. జగదంబికయా ధియాం జనన్య కథమప్చేష వియుక్త ఇత్యమాని, ఈయనేదో ఇష్టమైనటువంటి దాని యొక్క వియోగంతో బాధపడుతున్నాడని బుద్ధి జనని అయినటువంటి అమ్మవారు గ్రహించిందండి. ఏదో ఈయన బాధపడుతున్నాడు వియోగంతో అని ఆమె గ్రహించింది. గ్రహించి అంటున్నదండి, తవ సర్వగ సర్వమస్తిహస్తే విలసద్యోగ వియోగ ఏవకస్తే తవ భూతిరహో విభూతి దాత్రి సకలాపత్ కలికాపి భూతదాత్రి. ఓ పరమేశ్వర, ఓ విశ్వనాథ, నువ్వు సర్వత్రా ఉన్నటువంటి వాడివి, నీ చేతిలో ఏది కావాలంటే కరతలామలకు నీ చేతిలో లభ్యమవుతూ ఉంటుంది. నీవు ఏ వియోగంతో బాధపడుతున్నావయ్యా, నీకు అసలు వియోగ బాధ ఏమిటి, నీకు సంప్రాప్తము కానిది ఏముంది కనుక నీ భస్మం ఉన్నదే అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అయ్యా, సకల ఆపదల నుండి కూడానే ప్రాణులను రక్షిస్తూ ఉంటుందయ్యా, నీకు ఆపదలేంటి, నీకు వియోగం ఏమిటి, మాకేం అర్థం కావట్లేదే. త్వదనీ క్షణ తక్షణాత్ విభో ప్రళయం యాంతి జగంతి సోచ్యతవతో, నువ్వు గనక నీ యొక్క కృపాదృష్టి ఈ జగత్తు పైన ప్రసరించకపోయినట్లయితే ఈ జగత్తంతా కూడా ప్రళయాన్ని పొందేతుందయ్యా. చవతే భవత కృపాలవాదితరోపీశ నయస్త్వయంగి దృశ తర్వాత భవత పరితాపహేతవో నభవంతి ఇందుదివాకరాగ్నయ. చంద్రుడు కానీ అగ్ని కానీ తర్వాత సూర్యుడు కానీ ఇవన్నీ కూడానే నీకేమీ పరితాపాన్ని కలిగించలేవయ్యా అంటున్నది పార్వతీదేవి. ఎందువల్లయ్యా అంటే అవి నిన్ను ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి, అగ్ని కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నీ నేత్రాలే కాబట్టి నీకేమీ పరితాపం కలిగించలేవు. నీకు అసలు ఎందువల్ల ఈ బాధ కలిగింది. భుజగా భుజగా సదైవతేపిమి, పాములు సర్పాలను ధరిస్తావు, ఇవేవైనా నీకు బాధ కలిగించిందా, నీకు విషమే మింగిన వాడికి ఈ సర్పముల బాధ ఏముంటుందయ్యా, నీవి నీ ఆశ్రయ నిన్ను ఆశ్రయించి ఉన్నాయి అవేం చేస్తాయి, కాబట్టి విషసర్పాల వల్ల బాధ లేదు, అగ్ని చంద్రుడు సూర్యుల వల్ల బాధ లేదు, మరి దేనివల్ల నీకు అసలు బాధ కలిగినటువంటిది, నీ విభూతే అంత ప్రాముఖ్యమైంది. భుజగా భుజంగా సదైవతేమి నవిషం సంక్రమతే చ నీలకంఠ అహమస్మి చ వామదేవ వామ. ఇంతేకాదు నేను నీ యొక్క అనపాయని అయి నీ శరీర అర్ధాంగినయ్యి నీ శరీరం పక్కన నీకు ఏ కష్టము రాకుండా నీకు సుఖాన్ని కలుగజేస్తూ పక్కనే నేనున్నా, నీకు అసలు ఏమిటి ఈ విరహతాపం ఏమిటి, నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి ప్రభు అని ఈ రకంగా బాధపడుతున్నది అడిగిందన్నమాట. అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు, అయి కాశీత్యష్టమూర్తిర్భవో భవాష్టకో భవత్. ఆయన అనుకుంటున్నాడు కాశీ అష్టమూర్తి స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అనుకుంటున్నాడు విశ్వనాథుడు, కాశీ నేను కాశీ విరహంతో బాధపడుతున్నాను అనేటువంటి విషయము జగన్మాత తెలుసుకున్నది అనుకుంటున్నాడు. సత్వరం శివయాజ్ఞాయి ధ్రువం కాశ్యాహృతో హరః, నేను ఈ కాశీ వియోగంతో బాధపడుతున్నాననే విషయం జగన్మాత అర్థమైంది తెలుసుకున్నది అని చెప్పిన అని అన్నాడు. ఆ మాట అనగానే ఆమెతో అలా తనలో తానే అలా అనుకుంటున్నాడనమాట. అధ బాలసఖీభూత తత్కానన వీరుధం శివా ప్రస్తావయం చక్రే విముక్తాం ముక్తిదాం పురీం. ఆ ఆనంద కాననముట బాల్య సఖితో సమానంగా తనకు ఇష్టమైనటువంటిది పార్వతీదేవికి కూడా, ఆమెనే కాశీని గురించి ప్రస్తావించడం ప్రారంభిస్తుంది. ఈయన కాశీ వియోగంతో బాధపడుతున్నాడు అని చెప్పి తెలుసుకొని గగనతల మిళితల సలిలే ప్రళయే పిభవ త్రిశూల పరివిధృతం కృత పుండరీక శోభం స్మరహర కాశీం పురీం యావహ. ఓ మన్మథ, మన్మథుని సంహరించినటువంటి ఓ ప్రభు, ప్రళయంలో కూడా నీ యొక్క త్రిశూలాగ్రంలో ఉండేటువంటి దయి పద్మంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది నీ త్రిశూలాగ్రంలో అటువంటి. ఇంకా కాశీకి మనం ఇక్కడి నుంచి బయలుదేరి మన ఊరికి మనం వెళ్దామయ్యా అని చెప్పి అంటున్నది ఆమె. ధరాధరేంద్రస్య ధరాతి సుందర నమాం తదాస్యాపి ధినోతి దుర్జడే. ఈ మందర పర్వతం నాకు చాలా సుందరంగానే ఉన్నది, అయినా నాకు చాలా ఇక్కడ మాత్రం ఉండటం ఇష్టం లేదు, నేను కూడా చాలా బాధపడుతున్నా మీ వలనే. ధరాగతాపీహనయా ధ్రువం ధరా, ఈ ఆనందవనం ఉన్నదే భూమి ఎందు ఉన్నప్పటికీ అది నిజంగా భూమి కాదయ్యా. ప్రార్థనలో చెప్పుకున్నాం మొదటి రోజు, భూమిష్టాపి నయత్ర భూ అని. పురీ ధురీణా తవ కాశికా యథా, ఈ నీ కాశికా నగరం ఉన్నదే అన్నిటికంటే గొప్పదయ్యా, ఇది చాలా శాశ్వతంగా ఉండేటువంటిదయ్యా, ప్రళయకాలంలో కూడా నశించకుండా. నయత్ర కాశ్యం కలికాలయం భయం, నయత్ర కాశ్యం మరణాత్ పునర్భవ, నయత్ర కాశ్యం కలుషోద్భవం భయం, కథం విభో సా నయనాతిర్భవేత్. ప్రభు, కాశీ కలికాలముల యొక్క భయం లేదయ్యా కాశీలో. కాశీలో మరణం వల్ల పునర్జన్మ లేని స్థితి కైవల్యం కలుగుతుందయ్యా. కాశీ ఉన్నదే, పాపములు చేసినప్పటికీ కాశీలో భయపడవలసిన పని లేదయ్యా. కథం విభోస నయనాతిథిర్భవేత్, నా కన్నులకు ఎప్పుడు ఆతిథ్యం ఇస్తుందయ్యా, ఆనందాన్ని కలుగజేస్తుందయ్యా, విందును చేకూరుస్తుందయ్యా. మళ్ళీ ఆ కాశీ కిం, ఇదంతా కూడా పార్వతీదేవి కాశీ వైభవాన్ని గురించి చెప్పుకుంటున్నదండి. కిమత్ర నో సంతి పురస్సహస్రశ పదే పదే సర్వసమృద్ధి భూమయ, పరం న కాశీ సదృశీ దృశోపదం క్వచిత్ గతామే భవతా శిపే శివ. ఓ శివ, నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, బల్ల గుద్ది చెబుతున్నాను. కిమత్ర నో సంతి పుర, ఎన్నో ఉన్నాయి పట్టణాలు బ్రహ్మాండంలో, వేలాది పట్టణాలు ఉన్నాయి, అవన్నీ కూడా సర్వసమృద్ధి పాత్రములైనటువంటివే, కానీ కాశీతో సమానమైనటువంటిది మాత్రం ఎక్కడా కూడా లేదయ్యా. ఇది నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నటువంటి విషయం. త్రివిష్టపే సంతి నకిం పురశ్చతం సమస్త కౌతూహల జన్మభూమయ, తృణీభవంతీహ చతా పురఃపురఃపదం పురారే భవతో భవద్విష. సంసారము లేకుండా చేసేటువంటి, సంసారమునకు శత్రువైనటువంటి, అంటే సంసారము లేకుండా చేసే ఓ ప్రభు, నీ పట్టణం ఉన్నదే, ముందు ఉన్నదే నీ పట్టణమైనటువంటి కాశీగా నగరం ముందు, ముల్లోకములలో కూడా ఉండవచ్చు రకరకాల కోరికలు సంపదలు ఉండవచ్చు, కానీ వందలాది పర్వతాలున్నాయి గడ్డి పరకతో సమానమయ్యావన్నీ, తృణప్రాయం నీ కాశీ ముందు అని. నకేవలం కాశీ వియోగ జోజ్వర ప్రజ్వాదతే త్వం తు తథా యథాత్రమం ఉపాయ యేషోత్ర నిధాగశాంతయే పురీతు సావా మమ జన్మభూమిరథ. నాకు ఈ కాశీ వియోగ జ్వరము ఒక్కటే కాదయ్యా, నీకే కాదు నన్ను కూడా బాధిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ తాపం పోవాలంటే ఒకటే పని, నాకు తాపాన్ని శమింపజేసేవి రెండు మాత్రమే, ఒకటి ఏమో ఆనంద కారణం, రెండవది హిమాలయం మాత్రం, తండ్రి యొక్క జన్మభూమి, తండ్రి నేను జన్మించిన భూమి హిమవత్ పర్వతం. మయానమేనే మన మము జన్మభూమిక వియోగ జన్మ పరిదాయ ఈశిత. నేను నేను కాశీకి వచ్చి మా యొక్క జన్మ ప్రదేశమైన హిమాలయం ఈ వియోగాన్ని మరిచిపోయినా, అలాంటిది ఎందువల్ల ఇక్కడ ఇది సమస్త సంతాప విఘాతహేతుగా అన్ని తాపములని పోగొడుతుంది. నాకు పుట్టింట్లు వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆ బాధ ఉన్నా, ఆ తాపం ఉన్నా, ఈ ఆనందవనానికి రావడం వల్ల ఇది సమస్త సంతాపహారిణి కాబట్టి నేను ఆ బాధని పోగొట్టుకోగలిగానయ్యా. అప్పుడు నమోక్షలభ్యోత్ర సమక్షమీక్షిదాస్తనుభృత కెనజిదేవ కుత్రచిత్. ఇక్కడ ఈ సంసారంలో శరీరము ధరించినటువంటి, ధరిస్తే చాలు వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు మోక్షలక్ష్మి, ఇంకా ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదు ప్రపంచంలో సాక్షాత్తు మోక్షలక్ష్మి అనేది ఎక్కడా లేదయ్యా. నాకు అర్థమైన విషయం ఏంటంటే, కాశీ మాత్రమే ముక్తి ఇవ్వడానికి రూపం ధరించి ఇక్కడ ఉన్నది, ఇంకెక్కడా కూడా సాక్షాత్తు ప్రత్యక్షంగా మోక్షలక్ష్మి అనేటువంటిది లేదు. అవైమ్యహం శర్మద సర్వశర్మద స్వరూపిణి ముక్తిరసౌహి, రూపం ధరించి కాశీకి మాత్రమే సర్వ జంతువులకు ముక్తిని అనుగ్రహించడానికి ఉన్నదయ్యా అని నాకు అర్థమవుతున్నది. నా ముక్తిరస్తీయ తదా సమాధిన స్థిరేంద్రియత్వోజ్జిత తత్సమాధిన క్రతుక్రియాభి న వేద విద్యయా యథాహి కాశ్యం పరిహాయ విగ్రహం. ఇక్కడ ఏ రకమైనటువంటి ముక్తి హేళగా లభిస్తుందో సమాధి వల్ల రాదయ్యా. ఇంద్రియములన్నిటినీ నిగ్రహించుకొని ఆ ఉన్నటువంటి ఏకాగ్రమైనటువంటి సమాధి వల్ల రాదు, యజ్ఞయాగాదుల వల్ల రాదు, వేద విద్య వల్ల రాదు. ఒక్క యథా కాశీని విడిచిపెట్టి ఇంకా ఎక్కడా కూడా ఇలాంటి మోక్షం లభించదయ్యా. ఇక్కడ ఉన్న సుఖమే ననాకలో ఒకే సుఖం అస్తి తాదృశ్యం స్వర్గలోకంలో లేదు. కృతస్థు పాతాళలే అతి సుందరే, పాతాళలోకం అతి సుందరమైంది, ఈ ఆనందం అక్కడా లేదు. వార్తాపి మర్చే సుఖ సంశ్రయాక్వ, స్వర్గంలోనే లేదు పాతాళలోకంలో లేదు అంటే భూలోకంలో లేదు అని ఇంకా మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలి. ఇక దాని గురించి ప్రస్తావనే చేయవలసిన వాళ్ళు. కాశ్యాం యాదృక్ తనుమాత్రధారిణి, కాశీలో శరీరం ధరించిన వాడి ఆ సుఖం ఉన్నది ఇంకెక్కడా లేదయ్యా. క్షేత్రే త్రిశూలిన్ భవతో విముక్తే విముక్తి లక్ష్యాన కదాపి ముక్తే, ఈ క్షేత్రంలో మోక్షలక్ష్మి ఎప్పుడు కూడా విడిచిపెట్టదయ్యా. ఈ అవిముక్త క్షేత్రంలో పుణ్యం చేసుకున్న ప్రాణులందరూ కూడా ఈ అవిముక్త క్షేత్రం నందు మనస్సును ఉంచితే చాలు, మనోయోగం చేస్తే చాలండి. మన యొక్క మనస్సును ఈ అవిముక్త క్షేత్రం నందు ఉంచినటువంటి వాడే చేస్తే చాలు. నిన్న అనుకున్నామే ఓ షడంగ యోగం అని, ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి కాశీతో కలపడమే అదే ఒక యోగం అని చెప్పి నిన్న చెప్పుకున్నాం. అలాగే ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి కాశీతో కలిపితే ఆ షడంగ యోగాభ్యాస ఫలితం అక్కడ వచ్చేసేస్తుంది. అదే షడంగ యోగం అమ్మవారు చెబుతున్నది జగన్మాత. కాశీకి కనుక వెళ్ళే ఒక్క క్షణమాత్రమే మన యొక్క దృష్టిని స్థిరంగా ఉంచినట్లయితే హాయిగా వెంటనే ఈ శరీరం మంచి ఉత్తమ సిద్ధి కలుగుతుందయ్యా. ఇంకా అలాంటి సిద్ధి షడంగ యోగం సాధన వల్ల కూడా రాదయ్యా. వరం హి త్రియక్త్వమబు అబుద్ధి వైభవం నమానవత్వం బహుబుద్ధిభాజనం అకాశి సందర్శన నిష్ఫలోయం సమంతద పుష్కరవద్ బుద్బుదోపమం. బుద్ధి జీవులైనటువంటి మానవుల యొక్క మానవ జన్మ మనకు వచ్చి బుద్ధితో ఉన్నది మనకి. అలాంటి బుద్ధిపాత్రమైనటువంటి మానవ జన్మ వచ్చి కూడా కాశీ దర్శన సౌభాగ్యం మనకు పొందలేదు అంటే, మనం కాశీకి వెళ్ళలేదంటే అందులో ఏమన్నా ఈ శరీరం ఏమన్నా శాశ్వతంగా ఉండేదా? పద్మం మీద ఉండేటువంటి నీటి బిందువులాగా చంచలమైనటువంటిది, క్షణమాత్రమైనటువంటిది, అస్థిరమైనటువంటిది ఈ జన్మ. ఈ జన్మ వ్యర్థం. మనం గనక బుద్ధిజీవులమై ఉండి కాశీకి గనక వెళ్ళకపోతే, బుద్ధిహీనులైనటువంటి పశుపక్ష్యాదులు కాశీలో ఉన్నాయే, బుద్ధిహీనులమై బుద్ధిజీవులమైన మనకంటే బుద్ధిహీనములైన పశుపక్ష్యాదులే కాశీలో ఉన్నప్పటికీ మనకంటే అవే శ్రేష్టం. మనకు ఎప్పుడు శ్రేష్టత్వం వస్తుందంటే కాశీకి వెళితేనే మన జన్మ ధన్యం అవుతుంది, సార్థకం అవుతుంది, శ్రేష్టత్వం వస్తుంది అని చెప్పి చెబుతున్నాం. దృశవు కృతార్థే కృత కాశి దర్శనే తను కృతార్థ శివ కాశీవాసిని మనఃకృతార్థం ధృత కాశి సంశ్రయం ముఖం కృతార్థం కృత కాశి సంభూతం. మన కన్నులు ఇచ్చినందుకు కాశీని దర్శనం చేయకపోతే ఆ కన్నులు కన్నులు అని ప్రహ్లాదుని అక్కడ వర్ణించినట్లుగా ఆయన చూచే కన్నులు కన్నులు ఆయన గురించి కమలాక్షు నర్చించు కరములు కరములు అన్నట్లుగా చెబుతున్నారన్నమాట. ఇక్కడ కన్నులు ఉన్నాయే, కాశీ దర్శనం చేసిన కన్నులు ఏ కన్నులయ్యా? కాశీలో ఉండే శరీరమే కృతార్థమైనటువంటిదయ్యా. కాశీయందు లగ్నమైనటువంటి మనస్సే మనస్సయ్యా. మన యొక్క ముఖం కూడా కాశీకి సమ్ముఖమైనప్పుడు మన యొక్క ఆ ముఖం కూడా ముఖం అనిపించుకుంటుంది. అవన్నీ లేకపోతే ఇంకా ఏవో అవుతాయి, ఆ చిత్రాల మీద ఉన్నవో ఇంకా ఏవో ఏవో అవుతాయి. వరం హి తత్ కాశీరజ్యోతి పావనం రజస్తమోధ్వం శిశి ప్రభుజ్వలం. కాశీలో ఉండే దుమ్ముకళం మంచిదండి, అదిట చంద్రకా ప్రభవలే ఉజ్వలంగా ఉండేటువంటి దుమ్ము మంచిది కాశీలో ఉండేటువంటిది. కృత ప్రణామైర్మణికర్ణికా భువే లలాటకం యద్ బహుమన్యతే. మణికర్ణికా క్షేత్రంలో ఉన్నటువంటి ధూళి శ్రేష్టం అంటున్నాడండి. ధూళి దుమ్ము మణికర్ణిక దగ్గర ఉన్న దేవతలు కూడా అనటండి ఆ దుమ్మును లలాటమునందు ధరిస్తూ ఉంటారు అక్కడ ఉండే ధూళిని. అంత గొప్పది దేవతలు కూడా ధూళిని మన లలాటమునందు ధరించడానికి కోరుకుంటూ ఉంటారు. కాశీలో ఉన్న మణికర్ణిక ప్రదేశం అలాంటిది అంటారు. నా దేవలోకో నచ సత్యలోకో నా నాగలోకో మణికర్ణికాయ తులాం వ్రజేత్ జత్ర మహాప్రయాణ కృత్సృతిర్భవేత్ బ్రహ్మరసాయనస్పదం. ఏం వర్ణిస్తుందండి అమ్మవారు. నా దేవలోకో నచ సత్యలోకో, దేవలోకం కానీ సత్యలోకం కానీ నాగలోకం కానీ మణికర్ణికతో తులతూగనుగాక తొలతూగవు. ఇక్కడ ఏమిటయ్యా విశేషం అంటే ప్రయాణం మహాప్రయాణం, మనకు మహాప్రయాణం జరిగేటువంటి మహాప్రస్థానం జరుగుతుందండి. మహాప్రస్థానం అంటే ఇక మరణమే, సిద్ధం అవుతున్నాం. భారతంలో మహాప్రస్థానం లేదు, పాండవులందరూ బయలుదేరలా హిమాలయాల పైకి. అట్లా మహాప్రస్థాన సమయంలో మనకి అక్కడ చెవికి ఉన్నదే బ్రహ్మరసాయనము చెవిగత శృతిగతం అవుతుంది. అక్కడ ఆ బ్రహ్మజ్ఞానమును కలిగించేటువంటి తారక మంత్రము విశ్వనాథుని చేత ఆ ప్రాణోత్క్రమణ వేళ యందు జీవుని యొక్క దక్షిణ కర్ణంలో ఉపదేశింపబడి, తద్వారా జీవబ్రహ్మైక్య రూపమైనటువంటి జ్ఞానం కలిగి ముక్తిని పొందుతున్నారుగా. అది స్వర్గలోకంలో ఉందా, పాతాళలోకంలో ఉందా, సత్యలోకంలో ఉందా, ఇలాంటి అదృష్టం. అందువల్లనే ఇవేవి కూడా కాశీ ఆ మణికర్ణిక స్థానానికి ఏవి పనికిరావు. మహామహోభూర్మణికర్ణికాస్తలో తమస్తతిర్యత్ర సమేతి సంక్షయం. మణికర్ణిక మాత్రం అద్భుతమైనటువంటి తేజోమయమైనటువంటి స్థానం. వేలాది లక్షలాది జన్మలలో మనం సంపాదించుకున్నటువంటి ఆ సంచితమైనటువంటివన్నీ కూడానే ఆ అజ్ఞానం ఉన్నదే, అజ్ఞానమే కారణం జన్మలకి. సూర్యుడు అగ్ని చంద్రుల యొక్క తేజస్సు వల్ల కూడా పోదు ఆ అజ్ఞానం. ఆ అజ్ఞాన రూపమైనటువంటి ఆ అంధకార పరంపర ఉన్నదే ఆ మణికర్ణిక క్షయం చేసి పారేస్తుంది. జన్మ జన్మల సంచిత పాప సంక్షయం చేసేసి ఆ అజ్ఞాన రూపమైనటువంటి అంధకారాన్ని పోగొట్టేసేస్తుందయ్యా ఆ మణికర్ణిక అంత గొప్పది. కిము నిర్వాణ పదస్య భద్రపీఠం మృదులం తల్పమయోను మోక్ష లక్ష్యా. మోక్ష పదానికి సింహాసనం అయ్యా ఇది. మోక్ష పదానికి నిర్వాణ పదం, నిర్వాణం అంటే మోక్షం. ఆ ప్రదేశం ఉన్నదే మోక్ష రాజ్య నిర్వాణ రాజ్యానికి అది సింహాసనం లాంటిది కాశీ మా మణికర్ణిక. మోక్ష లక్ష్మి యొక్క కోమలమైన శయ్య, సుకుమారమైన మెత్తని శయ్య అక్కడ మోక్ష లక్ష్మి అలంకరించి ఉన్నది. పరమానంద స్వరూపమైనప్పటికీ ఈ మందర పర్వత కందర సౌందర్యం అది మాత్రం నాకేమీ ఆనందం కలిగించట్లేదయ్యా. ఆ మణికర్ణికతో ఎవ్వి సమానం కాదయ్యా. సమతీత విముక్త జంతు సంఖ్య క్రియతే ఎత్ర జనై సుఖోపవిష్టై విలసద్యుతి సూక్ష్మ శర్కరాభి స్వపు స్వపోహు పాత మహోత్సవాభిలాషై. ఆ మణికర్ణిక తీరంలో సాయంకాలం కూడా సాయం సంధ్య వేళలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మన ప్రాణాలు కూడా ఇక్కడే విడవాలి కాశీలో ఈ మణికర్ణిక తీరంలో అని చెప్పిటండి. ఇంతకుముందు ఎంతమంది మరణించారో అని చెప్పి అక్కడ ఉన్న ఇసుక రేణువుల్ని లెక్క పెడుతూ ఉంటారట. వీళ్ళకు కూడా ఆ స్థితి రావాలి అని చెప్పి మణికర్ణిక తీరంలో ఎందరో లెక్కకులే ఇసుక రేణువులాగా లెక్క వేయడానికి ఇది లేనంతమంది ఇంతకుముందు అక్కడ ప్రాణాలు విడిచి ఆ తారక మంత్రోపదేశం చేత ముక్తులైనారు. దాని కొరకు వీళ్ళు అభిలషిస్తూ ఆ ఇసుక రేణువుల్ని లెక్క పెడుతూ ఉంటారు అన్నాడు. అని ఈ రకంగా జగన్మాత అయిన పార్వతీదేవి కాశీ విరహంతో బాధపడుతూ చెప్పేటప్పటికీ అప్పుడు ఇంతలో మధ్యలో ఆమె కుమారుడు కుమారస్వామి అంటున్నాడు, అపర్ణ పరివర్ణ్యతి పురిం వారణాసిం మునే పునర్విజ్ఞాపయామాస కాశీ ప్రాప్త్యై. ప్రభు మొదట్లో చెప్పింది మనం ఇంకా కాశీకి వెళదాము, ఆలోచించండి దానికి మార్గం ఏదైనా ఉంటే ఆలోచించండి కాశీకి వెళదాము అని చెప్పి అన్నారండి. మొన్న ఎవరో ఇక్కడ అన్నారు, ఏమండి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళండి కాశీకి వెళ్దామని. అట్లాగే అక్కడ కూడా ఆ రకంగా అన్నారు. అప్పుడు పార్వతి అంటున్నది అని కుమారస్ మళ్ళీ పార్వతి అంటున్నది, ప్రమదాధిప సర్వేశ నిత్య వ్యాధీన వర్తన నిత్య స్వాధీ. నువ్వు సర్వతంత్ర స్వతంత్రుడవయ్యా, నీ అన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయి. అందువల్ల నువ్వు ప్రమదాధిపతుడి, సర్వమునకు నియంతవు నువ్వు. అందువల్ల నువ్వు అనుకుంటే కాకుండా ఉంటుందే. మళ్ళీ ఆనందవనం ఎలా వెళతామో దానికి సంబంధించినటువంటి ఉపాయం మీరు ఆలోచించి ఆ రకంగా చేయండి. వరప్రద అంటున్నది, వరములు ఇచ్చేవాడ అంటే పార్వతీదేవి ఆ రకమైన వరం కోరుకుందన్నమాట. నన్ను మళ్ళీ కాశీకి చేర్చవయ్యా. జితపీయూష మాధుర్యం కాశీ స్తవన సుందరీ. ఎంత సుందరంగా కాశీని స్తోత్రం చేసిందండి అమ్మవారు. అమృతంలాగా ఉంది పాపం. ఎవరికండి మహానుభావుడైనటువంటి ఆ విశ్వనాథుడికి అమృతప్రాయంగా అనిపించింది ఆమె కాశీ మహిమను కొనియాడు. అధ ఆకర్ణ్య ఆహముదితో గిరీశో. ఎంత సంతోషించాడో, అనంతమైనటువంటి అసలే పరమానంద స్వరూపుడు, ఇంకా పరమానంద స్వరూపుడైపోయి ఆయన అంటున్నాడండి పార్వతీదేవితో, అయి ప్రియతమే గౌరీ తద్వాగమృత సీకరై ఆప్యాయితోస్మి నితరం కాశీ ప్రాప్త్యై యథేధున యథేధున. నువ్వు ఆ వాగమృతమైనటువంటి ఆ వాగమృత తుప్పర్లు నా మీద చల్లి చిన్నగా నన్ను కొద్దిగా నేను చాలా మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను. నేను ప్రయత్నం చేస్తాను మళ్ళీ కాశీ వెళ్ళటానికి అన్నాడు. నీకు తెలుసు మహాదేవి, నా వ్రతం ఒకటి ఉన్నది, నీకు తెలిసే ఉంటుంది ఆ వ్రతం, నీకు తెలియంది కాదు. ఇతరులు ఎవ్వరు భుజించనిది మాత్రమే అభుక్తమైనటువంటిది, పూర్వం ఎవ్వరు భుక్తము ఎవరి చేత భుక్తంగా అంది మాత్రమే నేను అనుభవిస్తా. అందువల్ల అన్యభుక్తమైనటువంటి దాన్ని నేను అనుభవించడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు దివోదాసు పరిపాలిస్తున్నాడు కదా, మళ్ళీ దాని అది ఆయన చేత అనుభవింపబడింది కదా ఆ ప్రాంత ఆ భూమి, దాన్ని మరి తను ఎలా అనుభవించడం, నాకు అది నా ప్రతిజ్ఞ అది. అయితే నేను ఎందుకు వచ్చానని అంటే బ్రహ్మగారు పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి, మందర దేవోదాసుకు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాట కాదని లేక వచ్చా. రెండవదేమో ఈ మందరుడు వరం కోరాడు కాబట్టి వచ్చాను. ఆ దివోదాసు చూడబోతేనేమో ధర్మంగా పరిపాలిస్తున్నాడు, మరి ఎట్లా ఇప్పుడు ఉపాయం ఏమిటి ఆలోచించు, నువ్వు కూడా ఆలోచించు. ఆ రాజు చూడబోతే ధర్మిష్ఠుడు, ప్రజాపాలన తత్పరుడు, మరి ఆయన్ని ఎలా మనం కాశీ నుంచి పంపించడం. అధర్మవర్తినో యస్మాత్ విఘ్నశ్చాత్ నేతరశ్చదు, అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి విఘ్నాలు కలుగుతాయి, మరి ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకే మరి విఘ్నాలు కలగవు. ఆయన ధర్మ మార్గంలో ఉన్నాడు, అతను ఎట్లా కాశీ నుంచి మనం పంపించడం. ధర్మవత్మాను సరదామ్యో విఘ్నం సంపాచరే తస్యైవ జాయతే విఘ్న ప్రత్యుత ప్రేమవర్ధిని. మనం గనక ధర్మ మార్గంలో ఉన్న వాళ్లకు మనం ఆటంకాలు కలిగిస్తే వాళ్లకు ఆటంకాలు కలవు, అవి వాళ్ళకే బెడిసి కొడతాయి. ఎవరైతే ఆటంకాలు కలిగిస్తారో వాళ్ళకే అవి బెడిసి కొడతాయి, హానిని కలిగిస్తాయి. ఏదైనా అతనిలో ఒక లోపం ఉంటే ఆయన యొక్క రాజ్యంలో మనం అతన్ని ఆ రాజ్యం నుండి పంపించడానికి వీలవుతుంది. మయై వైయతో రక్ష్య ప్రియే, ధర్మంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించేటువంటి వాణ్ణి నేనే ధర్మ పరిపాలన చేస్తున్న దివోదాసుని ఏ రంధ్రము లేకుండా దోషం లేకుండా ఎలా నేను అతన్ని కాశీ నుంచి పంపించగలను. ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉంటే ఇలాంటి ధర్మాలు అనేకం వస్తూ ఉంటాయండి కాశీఖండంలో. వాళ్ళకు వార్ధక్యం ఉండదు, వాళ్ళకి మృత్యు ఉండదు, వ్యాధులు ఉండవు ధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్లకు అని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు మహాదేవుడు. ఇంతలో ఏమైందా అంటేనే యోగిని చక్రం కనిపించిందండి, చతుష్టష్టి యోగినుల యొక్క సమూహం ఎదురుగుండా కనిపించింది. వాళ్ళు చాలా మంచి నేర్పు కలిగినటువంటి వాళ్ళు, చాకచక్యం గలవారు. దదరిసే అతి మహాప్రౌఢం గాఢకార్యస్య సాధనం, ఇప్పుడు ఈ పని అంత తేలికైంది కాదు. దివోదాసు రాజ్యంలో ధర్మము ఏదో లోపం చూపించాలి, అప్పుడు మాత్రమే అతన్ని అక్కడి నుంచి కదిలించడానికి వీలవుతుంది. ఇది చేయాలంటే ఎంతో చాకచక్యం ఉండాలి, ఈ పని మహాప్రౌఢమైనటువంటి పని, తేలిక పని కాదు. అందువల్ల ఇది చాలా గాఢమైనటువంటి పని. మరి వాళ్ళని చూచాడు యోగిని చక్రం, ఆయన కంటబడింది. దేవితో ఆలోచన చేశాడు, ఆమెతో కూడా ఆలోచన చేశాడు, మరి ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి. యోగిని బృందమాహూయ, ఇద్దరూ అనుకున్నారు, యోగిని బృందాన్ని దగ్గరికి పిలిచారు, అంటున్నారు మీరు వెంటనే ఓ యోగినులారా వారాణసికి వెళ్ళండి, దివోదాసు అక్కడ రాజ్యం చక్కగా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉన్నాడు, అతడు ధర్మచ్యుతుడయ్యేటట్లుగా ప్రయత్నం చేయండి మీరంతా కూడా మీ యోగమాయా ప్రభావంతో, యోగం చేత కానీ మాయ చేత కానీ యోగమాయా ప్రభా బలంతో ఆ రకంగా మీరు చేయండి. యథా పునర్నవీకృత్య పురిం వారణాసీం, ఆ తర్వాత నేనేం చేస్తానయ్యా అంటే ఈ పట్టణాన్నే మళ్ళీ నవీకరిస్తాను. ఆ తర్వాత కూడా ఈయన వెళ్ళేటప్పుడు ఆ పట్టణంలో వెంటనే ప్రవేశించాల, విశ్వకర్మ చేత చక్కగా మళ్ళీ ఆ పట్టణాన్నంతా కూడా పునర్నిర్మాణం చేయించుకొని అప్పటికప్పుడు మళ్ళీ కాశీలో ప్రవేశించాడు. ఇతరుల చేత అన్యభుక్తమైంది ఆయన నేను అనుభవించనన్నాడుగా, మళ్ళీ కాశీగా పట్టణాన్ని పునర్నిర్మాణం చేస్తాడు విశ్వకర్మ. విశ్వకర్మకు ఆ శక్తి కాశీలో పరమేశ్వరుని గురించి విశ్వనాథుని గురించి తపస్సు చేసి ఆ శక్తిని పొందాడు. విశ్వకర్మేశ్వర లింగం అనే కాశీలో ఉంది, దాని యొక్క ప్రభావం ముందు ముందు రాబోతుంది. కాశీలో ఉన్న సిద్ధలింగాలలో ఆ విశ్వకర్మేశ్వర లింగం కూడా ఒకటి. అప్పుడు ఆయన చెప్పాడనమాట, మీకేం కావాలో చెప్పండి చేస్తానంటే అవసరం వస్తుంది లేవో నా నగరాన్ని అప్పుడు నిర్మించవచ్చులే అన్నాడు. ఆయన ఆ రకంగా వెళ్ళాడు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది, ఏమిటయ్యా అంటే దేవితో ఏమిటి ఈయన సమాలోచన చేశాడు అని. ధర్మంలో ఉన్నటువంటి వాడిని, స్వధర్మ పరిపాలన చేస్తున్న వాడిని, మరి స్వధర్మము నుండి మరి చిత్తుణ్ణి చేయటం ధర్మం అవుతుందా, మరి ఇది కూడా అన్యాయమే అవుతుంది కదా వాడు మంచి మార్గంలో ఉన్నవాడిని, ఈ విషయమే ఆలోచించారు అని వ్యాఖ్యానకారులు రాస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. స్వకార్యం ఉద్ధరేత్ ప్రాజ్ఞ అని ఉన్నది. ప్రాజ్ఞుడైన వాడు తన పనిని ఏదో రకంగా ఉద్ధరించుకోవాలని కూడా చెబుతున్నది. అందువల్ల దీన్ని ఆధారంగా చేసుకొని కాశీ ప్రాప్తి చెందాలంటే మరొక మార్గం లేదు కాబట్టి ఈ స్వధర్మమును చిన్నగా ఆ రాజ్యంలో ఆ స్వధర్మమును లేకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి గణముల ద్వారానే అక్కడ ఏమిటంటే గణముల ద్వారా ఆదేశం చేశాడనమాట. ఇగో ఈ న్యాయాన్ని అనుసరించి స్వకార్యం ఉద్ధరే ప్రాజ్ఞ అనేటువంటి న్యాయాన్ని అనుసరించి ప్రాజ్ఞులైన వారు తమ పనులు ఉద్ధరించుకోవాలి అని ఆ రకంగా చెప్పి ఆ రాజుని మాత్రం మీరేమీ చేయవద్దు, మీ యొక్క యోగమాయ చేత ప్రజలలో ధర్మ ప్రవృత్తి కాస్త సన్నగిలేటట్టుగా చేయండి. ఎప్పుడైతే ప్రజల్లో ధర్మవృత్తి సన్నగిలిందో రాజుకు కూడా, నేను ధర్మబద్ధుడైనటువంటి రాజుకు కూడా ప్రజల యందు రాజ్యం పైన విరక్తి కలిగి వైరాగ్యం కలిగి ఆయనంతటా ఆయనే రాజ్యాన్ని విడిచిపెడతాడు. అది ఆయన యొక్క ఆలోచన అనమాట. ఆ రకంగా చేయవలసిందని చెప్పి చెప్పాడు. స్వధర్మ విచ్యుత కాశీం యథాతూర్ణం చేయేంద్రుప, స్వధర్మము నుండి చ్యుతుడయ్యేటట్లు అంటే ఆయన ప్రజల్లో ధర్మగ్లాన్ని కలిగించి ఇంకా అది సహించలేక ఆయనంతటా ఆయనే కాశీ విడిచిపెట్టేటట్లుగా మీరు వెంటనే చేయాలి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు నేను మళ్ళీ నవీకరించి కాశీలో చేరతానన్నాడు. అప్పుడు యోగినులందరూనే బయలుదేరాడు. ఆయన ఇది అనుగ్రహం అనుకున్నారు, ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞను శిరసావహించేశారు. ఆ వారిద్దరికీ నమస్కారం చేశారు యోగినిగణమంతా. ఇంకా ఆకాశ మార్గంలో మనోవేగం కంటే మహావేగంగా పరస్పరం అందరూ మాట్లాడుకుంటూ మహాసంతోషంతో వెళ్తున్నారండి. ఏమనుకుంటున్నారు, అద్య ధన్యతరాస్మో వై దేవదేవే నయస్వయం కృత ప్రసాద ప్రహితా శ్రీమదానందకాన. ఇవాళ మన జన్మ ధన్యమైంది, దేవదేవుడు మనల్ని స్వయంగా ఇంతమంది ఉంటే పిలిచి ఆనందకానందానికి వెళ్ళవన్నాడు. ఇంతకంటే అదృష్టం ఏంటి, ఇవాళ మన జన్మ ధన్యమైంది అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. వెళుతూ వెళుతూ యోగిని జనం అద్య సజ్జో మహాలాభావుతౌ నో అతి దుర్లభౌ త్రినేత్ర రాజ సమ్మానస్తథా కాశీలు. రాజుగారి పిలిచి మనకు ఎంత గౌరవం ఉంటే మనల్ని పంపాడు, ఆయన కార్యం చేస్తే ఆయన మనకు సన్మానము చేస్తాడు కాబట్టి అలా అది లభిస్తున్నది మనకు, రాజ్య సన్మానము లభిస్తున్నది, కాశీ యొక్క దర్శనము కలుగుతున్నది, ఇంతకంటే ఏం కావాలి మన అదృష్టం అని చెప్పి అనుకున్నారు. అని ఈ రకంగా ఎంతో సంతోషంతో యోగినులందరూ కూడా ఈ మందరాద్రిపై నుంచి బయలుదేరి మహావేగంతో కాశీని వెళ్ళి కనుల పండుగగా ఆనందంతో పులకిత గాత్రులై అందరూ కూడా దర్శించారు. ఇది స్కందపురాణే కాశీఖండే కాశీ వర్ణనామ చతుశ్చత్వారింశోధ్యాయ సమాప్త. అథ పంచచత్వారింశోధ్యాయ. హే యోగి మండలం, యోగిని జనమంతా కాశీకి వెళ్ళారండి. చాలా మామూలుగా నేత్ర పర్వంగా ఉన్నది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కన్నులన్నీ బాగా విశాలం చేసుకొని కాశీ యొక్క ఆ సౌందర్యాన్ని బాగా ప్రశంసిస్తూ చూశారు. చక్కగా దివ్యమైన ప్రసాదాలు ఉన్నాయి, పతాకాలు ఉన్నాయి, వాటివన్నీ ఆ జెండాలన్నీ ఎగురుతూ ఉంటే వీళ్ళని ఆదరంగా స్వాగతం పలుకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. ఓ అక్కడన్నీ కూడా ఆకాశం నీలమైన ఎత్తైన మేడలు ఉన్నాయి కాబట్టి ఈ ఇంద్రనీలమణ ఈ తెల్లటి ఈ కాంతులు ఉన్నాయి, ఈ మణుల యొక్క కాంతులన్నీ ఆకాశం మీద పడి ఆకాశం కూడా తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ రకంగా వాళ్ళు వెళ్ళి దేవత్వం ఉన్నదే, వాళ్ళు యోగినీయులు దేవతలు కదా, దాన్ని తెలియకుండా రకరకాల వేషాలతో కాశీలో ప్రవేశించారు. ఈ 60 మంది యోగినీలు కూడా కొంతమంది కార్పటికుల యొక్క రూపంలో వెళ్ళారు, కొంతమంది ఏమో యోగినులై వెళ్ళారు, కొంతమంది తపస్వినులై కొందరు వెళ్ళారు, కొందరేమో దాసీజనంలాగా కొందరు వెళ్ళారు, కొంతమంది మాసోపవాసాలు చేస్తూ సంచరించారు, కొంతమంది పూలమాలలు కట్టేవాళ్ళలాగా కాశీలో ప్రవేశించారు 20 మంది కూడా, కొంతమంది చురక సుందరి వేషంలో అంటే మంగళస్త్రీ వేషంలో కొంతమంది వెళ్ళారు, కొంతమంది మంత్రసానుల రూపంలో వెళ్ళారు, కొంతమంది మందులు ఏదో మేము ఆ రోగాలు ఈ రోగాలు కుదిరిస్తామని ఆ రకంగా కొంతమంది వెళ్ళారు, కొంతమంది వైశ్య స్త్రీలలాగానే క్రయ విక్రయాలు చేస్తూ వాళ్ళు వెళ్ళారు, కొంతమంది పాములు చేతిలో పట్టుకొని పాములు పట్టుకొని కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఈ రకంగా దాసీలుగా, కొంతమంది దాదులుగా, కొంతమంది నాట్యం చేసుకుంటూ వెళ్ళారు, కొంతమంది పాడుకుంటూ వెళ్ళారు. ఒక ఆమె వేణువు ఊతూ వెళ్ళింది, ఇంకొక ఆయన వీణని వీణ నేను పెట్టుకొని వాయిస్తూ వీణని వాయిస్తూ ఉంది, ఇంకొక ఆమె మృదంగ వాద్యం చేస్తూ ఉన్నది, ఇంకొక ఆమె తాళాలతో, ఇట్లా రకరకాల వేషాలతో కొంతమంది వశీకరణ భర్తల్ని ఎలా వశం చేసుకోవాలి ఆ రహస్యాలు చదువుతామన్నట్లుగా కొంతమంది అలా వెళ్ళారు. కొంతమంది ముత్యాలహారాలు అవన్నీ కూడా అమ్మేవాళ్ళలాగా బయలుదేరారు. కొంతమంది గంధ పరిమళాలు ఇవన్నీ కూడా అవన్నీ తెలిసిన వాళ్ళలాగా అట్ల బయలుదేరారు. కొంతమంది జూద క్రీడలు అవన్నీ వాటిలో ఆసక్తులైన వాళ్ళలాగా బయలుదేరారు. కొంతమంది మంచిగా మాటలు మాట్లాడుతున్నారు. ఇట్లా నాలుగు రోడ్ల సెంటర్లలో సంచరిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రెండు బొంగులు కట్టేసి దానిపైన తాడు కట్టి నడుస్తూ ఉంటారు ఈ గారడి వాళ్ళు ఆ రకంగా అటువంటివి చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే బిచ్చుకుళ్ళలాగా చీరలు కట్టుకొని కొంతమంది అలా వెళ్ళారు బిచ్చుకురాంతలాగా. కొంతమంది మేమే సంతానం లేని వాళ్ళకు సంతానం కలిగిస్తామని తిరుగుతున్నారు. కొంతమంది అట్లా, కొంతమంది మీవు చేతులు చూపించండి, మీ పాదాలు చూపించండి, మీ జాతకాలు చదువుతూ ఉంటున్నారు. కొంతమంది చిత్రలేఖన నైపుణ్యంతో వెళ్ళారు. ఇట్లా రకరకాలుగానే కొంతమంది ప్రజలకు మనోహరంగా చేస్తూ ఉన్నారు. కొంతమంది వశీకరణ మంత్రాలతో వెళ్ళారు. కొంతమంది గుటిక మొదలైనటువంటి కొన్ని మాత్రలు ఇస్తే ఇవి సిద్ధిస్తుంది అది ఇదని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ కొంతమంది అంజనం వేసి ఇగో మీకు ఏదైంది చదువుతాం ప్రశ్నలు అవి అంటున్నారు. కొంతమంది ఈ రకంగా రకరకాల వేషాలతో అక్కడికి వెళ్ళారండి. అగ్నిని స్తంభము స్తంభించడం, జలస్తంభనం, వాక్స్తంభం మొదలైనటువంటి వాళ్ళందరూ నేర్పుతూ ఉన్నారు. కొందరే మేము చూడు ఇప్పుడు ఆకాశంలోకి అట్లా ఎగురుతామని అట్లా కేచరిత్వం ఇలాంటివన్నీ రకరకాలుగా వెళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. అక్కడ అందరూ కూడా ప్రతి వీధి తిరుగుతున్నారు, ప్రతి ఇల్లు ప్రవేశిస్తున్నారు యోగినిగణం. ఇట్లా ఒక సంవత్సరం పాటు కాశీనగరంలో వారాణసిలో రకరకాల రూపాలు ధరించి దేవత్వం ప్రకటించకుండా కాశీలో సంచారం చేశారండి. నచ్చిద్రం లేభిరే క్వాపి నృప విఘ్న చికీర్షవ. వీళ్ళందరూ వాళ్ళ చేత జూదాలు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతాయి, ఇటువంటి పనులన్నీ చేస్తుంటే దోషం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొన్ని పనులన్నీ అలా ఉన్నాయన్నమాట. ఆ పనులలో కాస్త జూదం పడితే మరి దోషాలు రావు. ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. అటువంటి ఆ రకంగా ప్రయత్నం చేశారు కానీ ప్రజలు కానీ ఎక్కడా కూడా ఏమాత్రం ఒక్క లోపం కనిపించలే. వాళ్ళలో దోషం రంధ్రం ఎతకాలంటే ఎక్కడా ఏమీ కనిపించలేదు. రాజుగారికి ఏమీ విఘ్నం చేయలేకపోయినారు. అందరూ కూడానే వంశవాత్సిత కోరికలు నెరవేరలేదు అనుకున్నారు. ఇంకా మనం మళ్ళీ అందరూ ఆలోచన చేశారు, మనం ఏమీ చేయలేకపోయినాం విశ్వనాథుడు చెప్పిన పని కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ మనం అందరు పర్వతం వెళ్ళవద్దు, మన ప్రభువు అయినటువంటి విశ్వనాథుడు చెప్పిన పని పూర్తి చేయకుండా మనం మళ్ళీ ప్రభువు గారికి వెళ్ళి మన మొహం ఎలా చూపిస్తాము కాబట్టి ఉన్నదే అని చెప్పి నా మాకు మనకు ఏమనిపిస్తున్నదయ్యా అంటే ప్రభుం వినాపి జీవామో ఉన్నతు కాశీం వినా పునః. ఆ రాజుగారి దగ్గరికి మనం కార్యసిద్ధి కాకుండా ఎలా వెళ్ళి ముఖం చూపిస్తాం, అది మంచిది కాదు, పద్ధతి కాదు. కాబట్టి మనమే ప్రభువు ఏమైనా కానీ మనం కాశీని మాత్రం విడిచిపెట్టేళ్ళొద్దు అనుకున్నారు. ఒకవేళ మన ప్రభువుకు కోపం వచ్చిందనుకో ఏం చేస్తూ ఉంటాడు ఆయన, మన ప్రాణం తీస్తాడు, పోని కాశీలో ప్రాణం పోతే మనకు మంచిదే కదా అనుకుంటున్నారట. కాశీహరేత్ కరా భ్రష్ట. మనం అట్లా కాదనుకోండి, ఇక్కడి నుంచి మనం వెళ్ళామనుకోండి రాజు కోపం వస్తే ఉద్యోగం కూడా తీస్తాడు. లేదంటే కాశీ కనుక పోయిందనుకోండి మన చేతి నుండి ధర్మార్థ కామ మోక్షములు నాలుగు పోతాయి. ఆయన తీస్తే ఉద్యోగం ఇంకా తీసేసేది రాజు గారికి కోపం వస్తే. కాశీ నాద్యాపి కాశీం. ఇప్పటికి కూడా కాశీని విడిచిపెట్టకుండా వాళ్ళందరూ కూడా యోగినులందరూ కూడా ముల్లోకాలు సంచరిస్తూ కూడా ఇక్కడ కాశీలో కూడా ఉంటూ ఉన్నారట. ప్రాప్త్యాపి శ్రీమతి కాశీం యస్థితిచ్చతి దుర్మతి. కాబట్టి దుర్మార్గుడైనటువంటి వాడు, దుష్టబుద్ధి అయినటువంటి వాడు, మూఢుడైన వాడే కాశీకి వచ్చి కూడా మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటారు. కానీ ఎవరు కోరుకుంటారయ్యా వచ్చి మళ్ళీ కాశీకి నుంచి విడిచిపెట్టి వెళ్ళాలని అని చూడండి. మరి యోగినులు వచ్చి మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళదలుచుకోవాలి, అక్కడే ఉండవు అనుకున్నారన్నమాట. సయేవ ప్రత్యుదత్యక్తో ధర్మకామార్థముక్తి కాశీం ప్రాప్య దుర్బుద్ధిరపరత్రయ్యాసతే. కాశీకి వచ్చి కూడా దుర్బుద్ధి మాత్రమే మరొకతోటికి వెళ్తాడు. ఇది మోక్ష నిక్షేప కలశం. ఇది తుచ్చ శ్రీకృత మానస. తుచ్ఛమైనటువంటి భోగములపైన ఆసక్తి గలవాడు మాత్రమే అలాంటి దుర్బుద్ధే ఈ మోక్ష కలశాన్ని నిక్షేపాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. ఒకవేళ మనకు ఈశ్వరుడు విముఖుడైతే మనం కాశీలో ఉండి కాశీ సేవనం చేస్తున్నాం కాబట్టి ఆయనకు మనకు ఆనందం కలుగుతుంది, ఆయన అనుగ్రహిస్తాడు అని కూడా అంటున్నాం. ఆయన కాశీలో మనం ఉంటే ఇష్టం కదా, కాశీ అంటే మనం కాశీలో ఉంటూ కాశీ సేవనం చేస్తున్నాం కదా, ఆయన మనం పని చేయకపోయినా మన మీద ఏం కోపగించకూడదు, ఈ కాశీ సేవన పుణ్యం వల్ల ఆయనకు మనకు సమ్ముఖుడు అవుతాడు, మనం అందరం కూడా కృతకృత్యులం అవుతామని చెప్పి కాశీలో ఉంటే పుణ్యం వస్తుంది కదా, ఆ పుణ్యమే మనకు విశ్వనాథుడికి ఆగ్రహం నుండి రక్షిస్తుంది. ఈ రకంగా ఆయనే కూడా వస్తాడు, ఆ యోగినులు మాత్రం తెలియని వాళ్ళ భవిష్యత్తుని గురించి. కొంతకాలం పోతే క్రమంగా ఆయన మాత్రం విడిచిపెట్టి కాశీని విడిచిపెట్టి ఉండగలడా, ఆ సర్వజ్ఞుడు ఆయనకు అన్నీ తెలుసు, ముందు మనల్ని పంపాడు ఊరికే అలా పైలట్లాగా, తర్వాత క్రమంగా ఆయన వస్తాళ్లే. వినా కాశీం నమరమతే యథోన్యత్ర త్రిలోచన, మన ప్రభు గారి విషయం మనకు తెలుసుగా, కాశీ తప్ప ఆయనకి ఇంకెక్కడ పెద్దగా ఆనందం ఉండదు, ఆయన ఎప్పుడు రాను ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. శంభో శక్తిరియం కాశీ కాచిత్ సర్వైరగోచర, ఇది శంభుని యొక్క పరమేశ్వరుని యొక్క శక్తి ఈ కాశీ, ఇది అందరికీ గోచరమయ్యేటువంటి విషయం కాదు. శంభురే వహి జానీయాద్ ఎతస్యా పరమంశకు, ఈ ఆనందవనంలో ఎంత సుఖం ఉంటుందో ఆ పరమేశ్వరుడికే ఆ విశ్వనాథుడికే తెలియాలి, అందరికీ చెబితే అర్థమయ్యేది కాదు అని నిశ్చయించుకొని ఆ శంభుని యొక్క రాజధాని ఆ ఆనందకాననంలో యోగిని బృందం అంతా కూడా కయాచిత్ మాయా ఆవృతం, ఏ మాయ మరి గప్పిందో అని కానీ కాశీని విడిచిపెట్టి వెళ్ళలేకపోయి అక్కడే ఉండిపోయినారండి. భజనాత్ యోగినీనాంచ కాశ్యామి జాయితే ఫలం, కాశీలో ఆ యోగినులను కనుక సేవించినట్లయితే ఆ ఫలితం చాలా గొప్పగా ఉంటుందిట. కస్మిన్ పర్వణి తా పూజ్య క, ఎప్పుడు పూజించాలి ఏమిటి చెబుతున్నారు యోగినీ గణాలని. ప్రతి అప్పుడు చెబుతూ ఉన్నాడు ఎవరు, కుమారస్వామి అగస్త్యుల వారు అడిగితే చెబుతూ ఉన్నాడు, నామధేయాన్ని వచ్చామి ఆ చతుష్టష్టి యోగినులు ఉన్నారే 64 వాళ్ళ యొక్క పేర్లు చెబుతున్నాను, ఆ పేర్లు వింటేనే చాలా పుణ్యం, వీళ్ళందరూ మణికర్ణికి ఎదురుకుండా ఉన్నారు అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు అవన్నీ మనకు అన్నీ కూడా కనిపించట్లేదు, ఏవో కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి కానీ యోగినివి. అయితే ముఖ్యంగానే చతుష్టష్టి మాత అంటాం, ఎందుకంటే చతుష్టష్టి మాతా మందిరం ఉంది, అది మనమే ఈ ఆంధ్రాశ్రమం దగ్గర నుంచి విశ్వనాథుడి మందిరానికి వెళ్తూ ఉంటాం, కరివెన సత్రం దాటి వెళ్తూ ఉంటాం. ఇలా వెళుతూ ఉంటే ఒక 2 ఫర్లాంగుల దూరం వెళ్ళిన తర్వాత కుడి చేతి వైపు సందులోనికి తిరిగితే చతుష్టష్టి మాత మందిరం వస్తుంది. ఘాటు కూడా ఉన్నది, చతుష్టష్టి అంటారు అక్కడ 64, చతుష్టష్టి ఘాట్ అని కూడా ఉన్నది అక్కడ. ప్రత్యేకించి గంగలో నుంచి వస్తే చతుష్టష్టి ఘాట్లో దిగి పైకి రావాలి, లేకపోతే ఈ రకంగా వెళితే చతుష్టష్టి ఘాట్ ఒక 50 గజాలు ఎళ్ళంగానే ఉంటుంది. ఎడం చేతి వైపు వెళ్తేనేమో శివమహిమైన స్తోత్రం రాసిన పుష్పదంతుడు యొక్క లింగం ఇంత ఎత్తుది, మన ఆంధ్రులే దాన్ని బాగా ఉద్ధరించి దేవాలయం నిర్మాణం చేశారు. ఆంధ్ర బ్యాంకి మేనేజర్ గారు కాశీలో ఉంటూ వారు ఇప్పుడు అక్కడే ఉన్నారు. అది ఆ పుష్పదంతేశ్వర మందిరం ఉన్నది, అది శివుని యొక్క నిర్మాల్యం తొక్కిన దోషం పోతుంది. ఈ అమ్మవారిని కనుక సేవిస్తేనే అందరినీ సేవించినటువంటి ఫలితం వస్తుంది. జగన్నాథ పండితుడు ఉన్నాడే గంగాలహరి రాశాడు మహానుభావుడు అలంకారికుడు, ఆ జగన్నాథ పండితుడు అక్కడ సేవించాడు. మన అప్పయ్య దీక్షితుల వారు ఆ యోగిని పీఠంలో అక్కడ ఉన్నారు. యోగులైనటువంటి వాళ్ళు అమ్మవారి భక్తులు అక్కడ హోమాలు ఇవన్నీ పారాయణలు దేవీ భాగవతం సప్తశతి పారాయణలు ఇవన్నీ చేస్తే ఎంత ఫలితం చెప్పడానికి వీల్లేదన్నమాట. చతుష్టష్టి మాతని ఆమెను సేవిస్తే ఈ అందరి యోగిని దేవతల్ని కూడా మాతల్ని సేవించినటువంటి ఫలితం వస్తుంది అక్కడ చతుష్టష్టి. ముఖ్యంగా చైత్రమాసంలో 9 రోజులు చూడాలి నవరాత్రులు, లేదంటే తర్వాత దసరాలో 9 రోజులు కూడా అక్కడ వెళుతూ ఉండాలి, ఆ రకంగా చేస్తూ ఉండాలని చెప్పి ఈ విషయాన్ని చెబుతూ వాళ్ళ పేర్లన్నీ ఒక్కసారి చెబుతున్నాడు. అవి విని వెళ్ళిపోదాం. వికటలోచన, శుష్కోదరి, లోలజిహ్వ, స్వదంస్ట్ర, వానరానన, వృక్షాక్షి, కేకరాక్షి, బృహతుండ, స్వరాప్రియ, కపాలహస్త, రక్తనేత్ర, శుకి, శేని, కపోతిక, పాశహస్త, దండహస్త, ప్రచండ, చండవిక్రమ, శిశుగ్ని, పాపహంత్రి, కాళి, రుధిరపాయిని, వసాధయ, గర్భక్షయ, శవహస్త, అంత్రమాలిని, స్థూలకేసి, బృహత్ కుక్షి, సర్పాస్య, ప్రేతవాహన, దందశూకకర, క్రౌంచి, మృగశీర్ష, వృషానన, వ్యాత్తాస్య, ధూమనిశ్వాస, వ్యోమైకచరణ, ఊర్ధ్వదృక్, తాపని, శోషణి దృష్టి, కాటరి, స్థూలనాశిక, విద్యుత్ప్రభ, బలాకాశ్య, మార్జరి, కటపూతన, అట్టాట్టహాస, కామాక్షి, మృగాక్షి, మృగలోచన, ఇవండి 64. వీటిని 3 పూటలా ఎవరైతే జపిస్తారో చూచినప్పటికీ కూడా అప్పుడు పాపములన్నీ శాంతిస్తాయి. ఈ నామములు చదవటం వల్ల డాకిని, శాకిని మొదలైన కూష్మాండ ఈ రాక్షస గణాలు మనల్ని ఏమీ చేయలేవు. ఈ 64 నామములు ఇవన్నీ కూడానే గర్భోపద్రవాలు, పిల్లలకి ఏమైనా చిన్నప్పుడు ఆ పురిటిలో వచ్చేటువంటి దోషాలు, ఇవన్నీ పోవటానికి యుద్ధంలో కానీ రాజ్యసభల్లో ఏమన్నా విజయం పొందటానికి ఇవన్నీ కూడా ఈ అమ్మవారి యొక్క పేర్లన్నీ ఉపకరిస్తాయి. వీటి యొక్క పఠనం యోగిని పీఠాన్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి మనోరథాలన్నీ తీరుతూ ఉంటాయి. ఇక్కడ ఏ మంత్రం జపించినా తొందరగా సిద్ధిస్తూ ఉంటుంది. ఇక్కడ ధూపము, దీపము, పూజ, ఉపహారములు వీటి ద్వారా యోగినులను కనుక మనం పూజ కనుక చేసినట్లయితే ఆమె తొందరగా యోగిని గణం సంతోషించి మన మనోరథాలు తీరుతూ వస్తుంది. ఏ మంత్రవేత్తలు ఎవరైనా ఉంటారు, శ్రీ విద్యోపాసకులు కానీ, అలాంటి మంత్రవేత్తలు యోగిని పీఠంలో శరత్కాలంలో అంటే ఆశ్వయుజ మాసంలో విధిపూర్వకంగా అక్కడ మహాపూజ చేసి నేతితో, ఆవు నేతితో కనుక హోమం చేసినట్లయితే పెద్ద సిద్ధి కలుగుతూ ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యం మొదలుకొని నవమి తిథి దాకా ఏ మానవుడైనా సరే ఆ యోగినుల పూజను కనుక చేసినట్లయితే వాడు మా అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడ కృష్ణపక్షం చతుర్దశి, కృష్ణపక్షంలో చతుర్దశి నాడు ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేసినట్లయితే అభీష్టములన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. భక్తిమంతు భక్తి కలిగినటువంటి వాడు ఈ పేర్ల ముందే ఓం చేర్చి ప్రణవం చేర్చి చివరిలో చతుర్థి భక్తికి చేసుకొని ఆ రకంగా అక్కడ రాత్రికాలంలో అక్కడ ఈ రేగి కాయంత దీంట్లో గుగ్గులను తీసుకొని ఆ నేతితో కలిపి హోమం చేస్తూ ఉండాలి. ఒక్కొక్క నామము చెబుతూ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఓం శుష్కోదరి అని ఉందనుకోండి, ఓం శుష్కోదరి జై స్వాహ అని చెప్పి ఆ రకంగా ఈ నామములు చెబుతూ హోమం చేస్తూ ఉండాలి. ప్రతి కాశీలో ఉన్నటువంటి ప్రతి అమ్మవారి మందిరం, అయ్యవారి మందిరం దేనికైనా వార్షిక యాత్రలని, సంవత్సరానికి మనకు బ్రహ్మోత్సవాలు వార్షిక యాత్రలు చేసినట్లు అక్కడ చేస్తూ ఉంటారు. దాన్నే శృంగారం అంటూ ఉంటారు అక్కడ. అది ఎప్పుడు జరుగుతుంది అంటే సాయంకాలం కూడా జరుగుతాయి సామాన్యంగా. ఎంత ప్రతి మందిరంలోనూ ఈ వార్షిక యాత్రలు, శృంగార యాత్రలు ఉంటూ ఉంటాయి కాశీలో. ఎప్పుడు ఎక్కడోక్కడ జరుగుతూనే ఉంటాయి. ఏది జరగకుండా కాశీలో ఎప్పుడూ ఉండదు. ఏదో ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల చైత్ర మాసంలో కృష్ణపక్ష పాడ్యం అంటే, చైత్ర మాసంలో కృష్ణపక్ష పాడ్యం అంటే మనకేమవుతుందంటే ఫాల్గుణ కృష్ణ పాడ్యం అవుతుంది. అంటే ఫాల్గుణ మాసం పూర్ణిమ హోలీ పండుగ కదండి, ఆ పండుగ వెళ్ళినటువంటి మరుసటి రోజు అవుతుందన్నమాట. ఆ రోజు అక్కడ వార్షిక యాత్ర మనం చేయవలసి ఉంటుందన్నమాట. హోలీ రోజు మాత్రం కాశీలో దిగేటట్లు వెళ్ళవాకండి. ఆ రోజు రిక్షాలు కావు, ఆటోలు కావు, ఏవి దొరకదు, నడిచి వెళ్ళాలి స్టేషన్ నుంచి. అందువల్ల జాగ్రత్త పడాలి. చైత్ర కృష్ణ ప్రతిపది తత్ర యాత్రా ప్రయత్నత క్షేత్ర విఘ్న ప్రశాంత్యర్థం కర్తవ్యా పుణ్యగురుజనై. క్షేత్రంలో ఉండేవాళ్ళు విఘ్నములు కలగకుండా ఉండటం కొరకు ఆ రోజు యాత్ర చేయాలి, వార్షిక యాత్ర. ఎవరైతే తెలియక అజ్ఞానంతో ఆ యాత్ర చేయకపోతే విఘ్నాలు కలుగుతూ ఉంటాయట యోగినుల వల్ల. కాబట్టి అక్కడ సామాన్యంగా కాశీలో ఉండేవాళ్ళు ఆ రోజు అక్కడికి వెళ్ళి యాత్ర చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు పుష్పదంతేశ్వరుని కూడా చూసిస్తూనే ఉంటారు. అందరికీ యాత్రలు ఎప్పుడు ఏ రోజు చేయాలని ఉన్నది. దాదాపుగా ఈ విషయాలు మనం నేను రాసిన కాశీఖండంలో చివర ఇచ్చా, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ తిథులన్నీ కూడా ఇచ్చా. చైత్ర నుంచి ఫాల్గుణం దాకా ఏ తిథి రోజు ఎక్కడికి వార్షిక యాత్ర చేసి చూడాలి అనే విషయం కూడా. వాళ్ళు అగ్రే కృత్వా స్థిత సర్వాస్త కాశ్యాం మణికర్ణిక, మణికర్ణికకు ముందు వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పి చెప్పారు. ఇది స్కందపురాణే కాశీఖండే చతుష్షష్ఠి యోగిని గమనం నామ పంచచత్వారింశోధ్యాయ. కాబట్టి ఇప్పుడు యోగిని గణం వెళ్ళారు కానీ వాళ్ళు విశ్వనాథుడు ఆజ్ఞాపించిన పనిని చేయలేదు. అందువల్ల తిరిగి మళ్ళీ కాశీకి విశ్వనాథుడి దగ్గరికి రాలేక మందర పర్వతానికి కాశీలోనే ఉండిపోయినారు అనే విషయం అర్థమైపోయింది. ఇంకా మళ్ళీ ఆయన ఇంకా ఆలోచన మళ్ళీ ప్రారంభించాడు. వీళ్ళు ఏడాది దాటింది ఇంకా రాలేదు అని ఆలోచనలో పడ్డాడు మళ్ళీ. ఎవరు? విశ్వనాథుడు, పార్వతి అని. దేవదేవుడు అంటున్నాడు, వెంటనే సూర్యభగవాను పిలిపించాడు. ఏమయ్యా రవయా నువ్వు అన్నాడు. ఎత్ర ఆస్తి స దివోదాసో ధర్మమూర్తి మహీపతి. ధర్మమూర్తి కాశీరాజు అండి దివోదాసు, ఆయన స్మరణ ప్రాతకాలంలో స్మరింపదగినవాడు కాశీలో. అంతటి గొప్పవాడు, మహానుభావుడు, 80,000 సంవత్సరాలు కాశీని పరిపాలించాడంటే ధర్మబద్ధంగా అంతకంటే పుణ్యం ఇంకేముంటుంది. ఇంకా ముక్తిని పొందాడు ఆయన. కాశీని పరిపాలించడం అంటే అక్కడ ఏదైనా పదవి తీసుకున్నవాడు కాశీని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అతను దాన్ని కనుక ఉద్ధరించాడంటే ఇంకా వాడికి ముక్తే కాశీలో. సప్తాశ్చత్వరి తస్య ధర్మ విరోధేన యథా తక్షేత్రముధ్వసేత్ తథా కురుష్వభో క్షిప్రం మావంస్థాశ్చతం నృపం. నువ్వే ధర్మ విధో విరోధం కాకుండా
ఏదో రకంగా ధర్మానికి విఘ్నం కలగజేసి అతని ఈ క్షేత్ర వారణాసి నుండి చిన్నగా ఉద్వాసం చెప్పాలయ్యా. నువ్వు అతన్ని మాత్రం మళ్ళీ అవమానించొద్దు ఏమి, ఆ రాజును మాత్రం. ఎందువల్లంటే ధర్మ మార్గంలో ప్రవర్తించేటువంటి వాటికి ఎప్పుడు కూడా మనం అవమానం చేయకూడదు. సాభవేద్ ఆత్మనో నూనం, అదే అది దానివల్ల మనకు మహా పుణ్య పాపం కూడా వస్తుంది. నీ యొక్క నీకు సామాన్యం నువ్వు తెలియని వాడి ఏముంది నీకయ్యా, నీ బుద్ధి వికాసం అంతా చూపించి ధర్మము నుండి అతడు ఎలా అతనంతడు అతడే, మనం చేయకూడదు, ఆయనంతడు ఆయనే ధర్మము నుండి భ్రంశుడు కావాలి, ఆ రకంగా చేయమన్నాడు. అప్పుడున్నదే తదాసా నగరీ భానో త్వయా ఉద్వాస్య సాసహైకిరై, ఆ రకంగా అతన్ని నీ సహింపరాని కిరణములతో ఆ నగరము నుండి బయటికి పంపించవయ్యా అన్నాడు. కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈ షడ్డు, అదే అరిషడ్వర్గం ఉన్నదే, ఇవి తన వశంలో ఉండాలి. ఎవరికైతే ఉండవో వాడు కలినిగా కాలమును జయించలేడు, ఎప్పటికి కూడా జయించలేడయ్యా. ఏతత్ర నభవేత్ కాలోపి నత, వాడిని తన కనుక వశంలో కనుక ఉంటే వాడిని కాలుడు కూడా ఏం చేయలేడు. అందువల్ల ధర్మమునందు స్థిరమైనటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో, స్థిరమైన మనస్సు ఉంటుందో, వాళ్లకు ఎన్ని కష్టాలు ఉండవు, విఘ్నాలు కలగవయ్యా. సర్వ ప్రాణులకు కూడానే తమవే, నువ్వు అంతర్యామి రూపంలో ఉంటావు, నువ్వు సాక్షి రూపుడవు కాబట్టి నువ్వు కూడా నువ్వు ఉన్నదే. నీకు అందరి ప్రాణుల్లో ఏముందో అంతర్గతంలో నీకు తెలిసినటువంటి వాడివయ్యా నువ్వు. నువ్వు జగత్తే ఈ ప్రపంచమే నేత్రముగా కలిగినటువంటి వాడివి, నీకు అందరి విషయాలు తెలుసు. చిన్నగా అతన్ని కాశీ విడిచిపెట్టేటట్టుగా చేసి నాకు కార్యసిద్ధి కలిగించు అని చెప్పి అనేటప్పటికీ సూర్యభగవానుడు ఆ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞను తీసుకొని అంటే సూర్యభగవానుడు ఏమైనాడు, వీడు వారణాసికి వెళ్తుంటే తన యొక్క మరొక మూర్తిని ధరించి వెళ్ళాడు. మామూలు సూర్యభగవానుడు ఆకాశంలో సూర్యమండలం అలాగే ఉంటూ ఉంటాడు, ఇంకొక రూపం ధరించి ఆయన కాశీకి వెళ్ళాడనమాట. నభోద్ధగామహోరాత్రం కాశీం అభిముఖోభూత్, చిన్నగా ఆకాశ మార్గంలో వెళ్ళిపోయినాడు. రాత్రిపూట వెళ్ళాడండి అప్పటికప్పుడు తన మూర్తిని ధరించుకొని. వెళ్ళిన తర్వాత ఏమైనాడు, కాశీ దర్శనం చేశాడండి. ఆయన సహస్రచరణుడు, కాశీని ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామని ఆయనకు కోరిక కలిగింది. ఆయన జగత్తంతా తిరుగుతూ ఉంటాడు సహస్రచరణుడై అలాంటి వాడికి కాశీకి వెళ్ళేటప్పుడు కాశీ ఎప్పుడు చూద్దాము ఎప్పుడు చూద్దామని ఆయన మనస్సు లోలమైపోయింది, బాగా ఆసక్తం అయిపోయింది. కాశీని గురించి వెళ్ళాలి యాత్ర చేయాలి అని చెప్పి అనుకుంటేనే చాలు అనుకుంటూ ఆకాశ మార్గంలో ఆయన బయలుదేరాడు. అప్పుడే ఆయనకుట హంస అనే పేరు వచ్చింది. హంసలు ఆకాశంలో ఎగురుతాయి కదా, సూర్యుడికి కూడా హంస అనే పేరు. ఆకాశ మార్గంలో అలా వెళ్ళాడు కాబట్టి మహావేగంగా కాశీని చూడాలనే ఉత్సాహంతో నీకు సూర్యభగవానుడికి హంస అనే నామం అప్పటి నుంచి సార్థకమైంది. వెంటనే కాశీకి వెళ్ళిన తర్వాతనండి లోపల బయట తిరిగాడు ఆయన. ఆ రాజు విషయంలోనే ఎక్కడ అధర్మం కనిపించాలి ఆయనకి, మొత్తం నగరం అంతా తిరిగాడు, నగరం బాక్ష్యంలో లోపల కూడా అనేక రూపాలు ఆయన ధరించాడు. యోగిని గణంలాగానే ఈయన కూడా అనేక రూపములు ధరించాడు. కాశీలో ఉన్నాడు ఆ ధర్మిష్ఠుడైనటువంటి ఆ రాజు విషయంలో ఏమీ కనిపించలేదండి. ఒక సంవత్సరం పాటు ప్రయత్నం చేశాడు రకరకాల రూపాలతో. ఒకసారి అతిథిగా వెళ్ళాడు, ఇట్లా రకరకాల రాజుగారిని వెళ్ళి ఏవో ప్రార్థన చేశాడు. ఆయన రాజ్యంలో లభించందే ఉంది కాబట్టి అన్నీ లభిస్తూనే ఉన్నాయి. ఒకసారి భిక్షుకుడైనాడు, ఒకసారి దాతలాగా వెళ్ళాడు, ఒకసారి ఒకప్పుడు దీనుడుగా సంచరిస్తూ ఉంటాడు, ఒకసారి జ్యోతిష్యం చెప్పేవాళ్ళగా వెళ్తూ ఉంటాడు, ఇంకొకప్పుడు ఏదో వేద విరుద్ధమైన ప్రతిపాదనలు వాదోపవాదాలు చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కప్పుడే నాస్తికుడిలాగానే ఈ ప్రత్యక్ష జ్ఞానాన్ని గురించి మాట్లాడతాడు, అక్క ఏది చూచానో అదే నాకు ప్రమాణం అని చెప్పి ఈ రకంగా ఈ విషయ వస్తువులన్నిటినీ సమర్థిస్తూ ఉంటాడు. ఒకప్పుడు జటలు ధరిస్తాడు, ఇంకొకప్పుడు దిగంబరుడుగా తిరుగుతాడు, ఇంకొకప్పుడు ఏదో విష విద్యా విశారదుల్లాగా ఉంటూ ఉంటాడు. ఇట్లా రకరకాలు, ఒకప్పుడు పాషండ ధర్మమును బోధించేవాళ్ళలాగా ఉంటాడు, ఒకప్పుడు బ్రహ్మవేత్తలాగా ఉంటూ ఉంటాడు. అంటే రకరకాల వేషాలు ధరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కప్పుడే బ్రహ్మజ్ఞానం నిరూపణ చేస్తూ ఉంటాడు, ఐంద్రజాలికుళ్లాగా ఉంటూ ఉంటాడు, మనస్సును అందరినీ మోహింపజేస్తూ. ఇలా రకరకాలేవో మంత్ర వ్రతాలు ఉపదేశిస్తూ ఉంటాడు, కథలు చెబుతూ ఉంటాడు. దృష్టాంతంగా పవిత్ర పతివ్రతలైన స్త్రీలను కూడా క్షోభింపజేయడానికి ప్రయత్నం చేశాడు. ఇట్లా బ్రాహ్మణుడైనాడు, అనుష్ఠానాలు చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కప్పుడు బ్రహ్మజ్ఞానిగా ఉంటూ కనిపిస్తూ ఉంటాడు. ఇంకేవో రసాయనాలు అవివో అవి ఇవి సిద్ధింపజేస్తూ ఉంటాడు, బంగారంగా మార్చడాలు ఇలాంటివన్నీ కూడా లోహాలు. ఒకప్పుడు బ్రాహ్మణుడు, ఒకప్పుడు రాజకుమారు, ఒకప్పుడు వ్యాపారి వైశ్యుడు, ఒకప్పుడేమో అంచకులజుడు, ఒకప్పుడు గృహస్థుడు, ఒకప్పుడు వానప్రస్థుడు, ఒకప్పుడు సన్యాసి, ఒకప్పుడేమో సర్వ విద్యా నిలయుడు. ఇట్లా రకరకాలుగా ఈ గ్రహాధిపతి అయిన సూర్యుడు కాశీలో రాత్రి పగళ్ళు కూడా అనేక విధ రూపములు ధరించి తిరిగాడండి. కానీ కాశీలో ఎవ్వడిలో కూడా దోషం కనిపించలా, ఎవరిని ఏమి భ్రాంతికి గురి చేయలేకపోయినాడు. అయిపోయింది, చేతులు ఎత్తేశాడు సూర్యభగవానుడు కూడా అనుకొని అనుకుంటున్నాడు. తతో నినింద చాత్మానం చింతార్థ కశ్యపాత్మజ, కశ్యపుని కుమారుడైన ఆయన తనను తానే నిందించుకుంటున్నాడండి. దిక్ పరప్రేష్యతాం యస్యాం యశో లభ్యేత నొక్కచిత్ నొక్కచిత్. మనమే ఈ పరాధీనమైనటువంటి జీవితానికి ఉన్నదే మనదంతా కూడా ఆయన చెప్పాడు, వచ్చాడు, మనమేం చేయలేకపోయినాం, వాళ్ళ కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అనుకున్నాడు అని తను నిందించుకున్నాడు. ఇప్పుడు నేనైతే మందరాజలానికి వెళ్ళాలి కదా, మరి మహేశ్వర భగవానుడు ఏదో మామూలు వాడు వెళ్ళి పని సాధించలేకపోతుంటే బాగుండదు. నేను సూర్యభగవాను ఇన్ని పనులు చేస్తూ ఇంతవాడిని అయ్యి ఉండి నేను కార్యసాధన లేకుండా వెళ్తే ఆయన నన్ను నా మీద ఆయన కోపం వచ్చేస్తుంది, క్రుద్ధుడైపోతాడు. ఆ కోపం ఉన్నదే ఇక ఆయన కనుక కోపం వచ్చిందంటే ఇక ఎవడు కూడా ఎందుకు పనికిరాడు, ఎవడు నిలబడలేడు అసలు. ఇంకా ఆయన దగ్గర ఎవరు, ఆయన కోపం వస్తే ఆయన ముందు ఎవడు నిలబడగలడు? ఆయన ఒక్కసారి కోపంతో చూస్తేనే దారు నాకు అది చెప్పడానికే, విషము త్రాగినంతటి పని అవుతుంది. కాబట్టి మనం అక్కడికి హర కోపానలేనులం యదియాత పతంగతాం, నేనేముంది మిడతలాగా ఆ అగ్నిలో పడిపోతాను, పితామహుడు కూడా నన్నప్పుడు రక్షించలేడు బ్రహ్మగారు కూడా, కాబట్టి నేనే ఇప్పుడు ఆయన కోపం కాశీకి వెళ్ళడం, మళ్ళీ ఆయన చూడడం, ఆయన క్రోధాగ్నికి బలి కావడం, ఇదంతా ఎందుకు, నాకు ఎవడు నన్ను రక్షిస్తాడు కనుక నేను కాశీలోనే ఉండిపోదామనుకున్నాడు. స్థాస్యామి అత్రైవ తన్నిత్యం నత్యక్ష్యామి కదాచన, ఇంకా నాకు ఈ జన్మలో నేనున్నంతకాలం కాశీని విడిచిపెట్టి వెళ్ళనుగాక వెళ్ళను. మామూలుగా పైన ఉంటాడు, ఒక రూపంలో కాశీలో నేను ఉంటాను అనుకున్నాడు. క్షేత్ర సన్యాస విధిన, క్షేత్ర సన్యాసం అంటే క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండటం అనమాట. ఇతర క్షేత్రాలకు వెళ్లకుండా అక్కడే ఉంటే దాన్ని క్షేత్ర సన్యాసం. క్షేత్ర సన్యాస విధిని స్వీకరించి నేను హాయిగా ఇక్కడ నాకు ఆశ్రమం కట్టుకొని ఇక్కడే కాశీలోనే ఉంటానన్నాడు. పురారే కార్యార్థం అనివేద్యేహ తిష్టత యత్పాపం భావితే తస్య. నేను ఇప్పుడు ఆయన ఆజ్ఞ నెరవేర్చలేదు కదా త్రిపురారి యొక్క, మరి దానివల్ల నాకు పాపం రావచ్చు నేను ఇక్కడే కనుక ఉన్నట్లయితే. ఆ పాపం నేను కాశీలో ఉంటున్నాగా, కాశీ వాసం వల్ల ఆ పాపం నాకు పోతుందిలే అనుకున్నాడు. అన్యాన్ చెప్పి చెపాప అని మహాన్ చల్పని యానిచ క్షయంతి దాని సర్వాణి కాశీం ప్రవిశతాం. ఎంత గొప్ప గొప్ప మహాపాతకాలే పోతుంటే ఈ పాపం లెక్క నశించిపోతుంది, కాశీలో నేను ఉంటున్నాను కాబట్టి అన్నాడు. నేనైనా బుద్ధిపూర్వకంగా ఏం పాపాలు చేయలేదు. ఆయన ఒక మాట చెప్పాడు నేను వస్తుంటే, ఆ త్రిపురారు ఏమని చెప్పాడయ్యా అంటే ధర్మోహి రక్షతాం అన్నాడు. నువ్వు ధర్మాన్ని రక్షించాలయ్యా, అందువల్ల మనం ఎప్పుడు ధర్మాన్ని కాపాడాలి, ధర్మంలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము, నీ యొక్క యుక్తి ఉపయోగించి నువ్వు సర్వాముల అంతరాత్మవి కాబట్టి అక్కడ ప్రజల్లో ధర్మ ఆయనకు ఆ రకమైన బుద్ధి కల్పించి ఆ రాజ్యము నుండి విముక్తులయ్యేటట్లు చూడవన్నాడు. ధర్మం ఎప్పుడు రక్షించాలన్నాడు. మరి ధర్మిష్ఠుడైనటువంటి రాజు విషయంలో నేనేం చేస్తాను కీడు, ఆయన చెప్పిన మాటే కదా ఇది. ధర్మోహి రక్షితో ఏన దేహే సత్వరగత్వరే, ఈ దేహం ఎప్పుడైనా పోయేదే, ఎప్పుడు పోతుందో చెప్పలేము, కాబట్టి ధర్మాన్ని మాత్రం రక్షించాలి. త్రైలోక్యం రక్షితం తేనకిం కామార్థై స్వరక్షితై, ముల్లోకము రక్షింపబడినట్లే ఎప్పుడైతే ధర్మం కనుక రక్షింపబడితే. రక్షణీయో ఎది భవేత్ కామ కామారిణా కథం క్షణాదనంగతాం నీతో బహునాం సుఖకార్యపే. మనం గనక ఈ కామ అర్థము ఇవన్నీ కూడా మామూలుగానే ఇవన్నీ కూడా మనం మామూలుగానే వస్తాయి. తత్కథం హరిశ్చంద్రో రక్షత్ కుశికనందనే ధర్మస్థు రక్షిత సర్వైరపి దేహవ్యయేన చ. దేహం పోయినా సరే కానీ ధర్మాన్ని మనం రక్షించాలయ్యా. ఆ మరి విశ్వామిత్రుడు అంత చేసినా హరిశ్చంద్రుడు ఎందువల్ల రక్షింపబడ్డాడు? ధర్మానికి కట్టుబడి ఉన్నాడు, సత్యం వాక్ పరిపాలన అనే ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. అందువల్ల విశ్వామిత్రుడు అంతటి వాడు మరి అంతగా ఆయన్ని సాధించాలని చూచినా రక్షింపబడ్డాడు లేదా? కాబట్టి ధర్మం ఎప్పుడు రక్షించాలి, అది మనల్ని రక్షిస్తూ ఉంటుందయ్యా. శిబి చక్రవర్తి మొదలైనటువంటి రాజులు, దధీచి మొదలైనటువంటి బ్రాహ్మణులు, కాశీ అయమే వహి వై అని వాళ్ళందరూ కూడా ధర్మం వల్లనే రక్షింపబడ్డారయ్యా, ఉత్తమగతుల్ని పొందారయ్యా. శిబి చక్రవర్తి దానంలో త్యాగంలో అంత గొప్పవాడు, అధర్మాన్ని ఆయన అనుసరించాడు. దధీచి కూడా దానంలో అంత గొప్పవాడు, తన వెన్నెముకల్నే తన ప్రాణాలే ఇచ్చి చేశాడు దేవతల కొరకు వజ్రాయుధంలో. వాళ్ళంతా అంతటి ధర్మాన్ని నిరతులు. కాబట్టి అయమే మన కాశీ సేవించడమే ధర్మం. ఋషితాదపి రుద్రాన్మాం రక్షిష్యతి నశంసేహ. కాశీని సేవించడం ధర్మం. దీన్ని సేవిస్తూ ఉంటే కోపం వచ్చినా మనల్ని ఆయన రక్షిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడే అని. అవాప్య కాశీం దుష్ప్రాపం కోజహాతి సచేతన. చేతనం ఉన్నవాడు, చైతన్యం ఉన్నవాడు, ప్రాణం ఉన్నటువంటి వాడు, జీవం ఉన్నవాడు, జీవి కాశీకి వచ్చి ఎవడెళ్తాడయ్యా విడిచిపెట్టి? అది అసలు రావటమే, కాశీ ప్రాప్తి కలగటమే దుష్ప్రాపం. అంత తేలిగ్గా రాదు, ఎన్నో జన్మజన్మల పుణ్యం ఉండాలి. చేతిలో రత్నం ఉంటే అది కాస్త విశ్చిరవతల బారేసి గాజు పెంకు కొరకు ఎవడన్నా ఎత్తుక్కుండేవాడు ఉంటాడయ్యా. కాశీకి మోక్షలక్ష్యని వదిలి తుచ్చమైనటువంటి ఇతర చోట్లకి ఎవడెళ్తాడయ్యా. వారణాసీం సముత్సృజ యస్త్వన్యత్రయ్యాసతి హత్వా నిధానం పాదేన. మనకు నిధి దొరికితే కాలితో తన్ని బారేసి వేరే ఎవరి దగ్గరకో వెళ్ళి బిచ్చం ఎత్తుకొని ఎవయా రూపాయి రూపాయి పైసయ్యో అని అడుక్కున్నట్లుగా ఉంటుందయ్యా. కాశీని విడిచిపెట్టి ఎవడెళ్తాడే? పుత్రమిత్ర కళత్రాని క్షేత్రాని చ ధనాని చ ప్రతి జన్మేహ లభ్యంతే కాశీ ఏకానైవ లభ్యతే. మనకు ఎన్నో జన్మలు ఎత్తాం, అన్ని జన్మల్లో భార్యలు వస్తా, భార్య ఉంటుంది, కొడుకులు వస్తారు, మిత్రులు వస్తారు, డబ్బులు వస్తాయి, కాశీ మాత్రం లభించదు. అదొక్కటి మాత్రం జన్మలో జన్మజన్మకు లభించేది కాదు. ఎనలబ్ధా పురీ కాశీ త్రైలోక్యోద్ధరణక్షమ. ముల్లోకములను ఉద్ధరించడంలో సామర్థ్యం కలిగినటువంటి కాశీని ఎవడైతే చేరుకుంటాడో దుష్ప్రాపమైనటువంటి త్రైలోక్య ఐశ్వర్యం వారికి లభించినట్లే అంతటి మహాసుఖం అతనికి లభిస్తుంది. నిన్ననే మనం చెప్పుకున్నాం, సుఖం అంటే స్వర్గం, మహాసుఖం అంటే మోక్షం అని కూడా చెప్పుకున్నాం. కుపితోపి మే రుద్ర తేజోహాని విధాస్యతి. ఆయన కోపం వస్తే నా తేజోహాని కలుగజేస్తాడు. కాశ్యాంచలప్సే తత్తేజో యద్వై స్వాత్. ఆయన కోపం వస్తే నా తేజస్సును పోగొడతాడు, అంతే కదా. కాశీలో నేను ఉన్నాననుకో, ఏమవుతుంది మళ్ళీ ఆ తేజం, ఆ తేజస్సు, ఎటువంటి తేజస్సు వస్తుంది మళ్ళీ నాకు? ఆత్మజ్ఞాన బోధరూపమైనటువంటి ఆ తేజస్సు నాకు వస్తుంది, అందులో నేను ఐక్యాన్ని పొందుతా. ఈ తేజస్సు పోతే ఎప్పటికైనా పోయేది. ఇక్కడ జ్ఞాన ఆత్మబోధ రూపమైనటువంటి తేజస్సు, ఆ జ్ఞాన అమృతం నాకు వచ్చేసేస్తుంది అనుకుంటాను. ఇతరాణీహ తేజాంశి భాసంతే తావదేవ ఖజ్జో. ఇంకితర తేజస్సులన్నీ మెణుగురు పువ్వు లాంటివి అన్నాడు ఈ కాశీ యొక్క తేజస్సు ముందు. అని ఈ రకంగా కాశీ ప్రభావం తెలిసినటువంటి వాడు కాబట్టి, జగచ్చువు కాబట్టి, ఆయన అందరి యొక్క తమమును పోగొట్టేవాడు కాబట్టి, కృత్వా ద్వాదశ, తను 12 రూపాలు ధరించి కాశీలో 12 ఉన్నాడండి. ఆయనే ద్వాదశ ఆదిత్యుడు అన్నాడు. ఇవన్నీ స్వయంభూ, ఎవరో చెక్కి శిల్పులు చెక్కి ప్రతిష్ఠించినవి కాదు. 12 కాల భైరవులు ఎంతమంది అండి మనం చెప్పుకున్నాం? లార్డ్ భైరవుడు కాక 8 అష్టభైరవులు చెప్పుకున్నాగా అష్టభైరవ యాత్రని. ఇప్పుడు మనకు ద్వాదశ ఆదిత్యులు 12 ఆదిత్యులను గురించి వరుసగా రాబోతున్నది. 12 ఉన్నాడు. మనకు దక్షిణపు దిక్కునేమో 80 దగ్గర లోలార్కకుండం ఉన్నది, అక్కడ ఉన్నాడు ఆయన. లోలార్కకుండము, లోలార్క్య, లోలార్కుడు స్థాపించిన లింగం కూడా ఉంది, లోలార్కేశ్వరుడు అనే లింగం కూడా ఉంది. అక్కడ ఈ భాగం వైపు రక్షిస్తూ ఉంటాడు. ఎలాగైతే 80 ఇక్కడ రక్షిస్తూ ఉంటుందో దుర్మార్గుల్ని రాకుండా, ఈ దక్షిణ భాగాన్ని రక్షించే బాధ్యత ఈయననమాట లోలార్కుడు. కాశీ రక్షణ వీళ్ళంతా చాలామంది ఉన్నారు. కాశీ రక్షణ మనమే కాశీ పంచక్రోశ యాత్ర చేస్తుంటే కాశీ రక్షణ చేసేటువంటి ఆ గణముల యొక్క చిన్న చిన్న దేవాలయాలన్నీ ఉంటాయి. వాటన్నింటినీ నమస్కరించుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. ఆటోలో వెళ్తే కుదరదు, నడిచి వెళ్ళాలి. ఆ స్వామి దయవల్ల
అప్పుడు కాళ్ళు నొప్పులు అన్నీ ఉన్నా ఏదో నడిపించాడు మొత్తం మీద 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు భగవంతుడు దయది విశ్వనాథుడు దయ అన్నమాట. కజ్జో ఇది కాశీ ప్రభావజ్ఞో జగచ్చుస్తమోనుధ ద్వాదశ 12 విధాలుగా కాశీలో ఉండిపోయినాడండి. ఇప్పుడు మొట్టమొదట లోలార్కుడు, ఫస్ట్ దక్షిణంలో ఉన్నది లోలార్కుడు, ఉత్తరంలో ఉన్నది ఉత్తరార్కుడు, తర్వాత సాంబాదిత్యుడు మూడో ఆయన, నాలుగు ఆయన ద్రుపదాదిత్యుడు. మొత్తం వస్తుంది అప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉంది ప్రతి మనం ఆదిత్యుడు కథ వచ్చినప్పుడు చెప్పుకుందాం కాశీలో ఎక్కడ ఉంది. మయూఖాదిత్యుడు, కకోల్కాదిత్యుడు, అరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, కేశవాదిత్యుడు, అలాగే విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యమాదిత్యుడు, మొత్తం 12 మంది ఉన్నారయ్యా కాశీలో. ఒకే సూర్యుడు 12గా అక్కడ రూపములు మూర్తులు ధరించి కాశీని రక్షిస్తూ 12 స్థానాలలో ఉన్నాడయ్యా. క్షేత్రాన్ని వీళ్ళంతా కూడా రక్షిస్తూ ఉంటారు. ఎందువల్ల దీనికి లోలార్కుడు వచ్చిందంటే చెబుతున్నాడండి, తస్య అర్కస్య మనోలోలం యదాసీత్ కాశీ దర్శన. కాశీ దర్శన మాత్రం చేత ఆయన మనస్సు అక్కడ లోలమైపోయింది, ఆసక్తమైపోయింది, అక్కడే ఉండాలి, ఇంకా విడిచి వెళ్ళకూడదు అని. అందువల్ల ఆయన కాశీలో అక్కడ ఉండిపోయినాడు. అందువల్ల ఆయన లోలార్కుడు అన్నాడు. ఆయన కోరిక కలిగింది, అసలు లగ్నమైపోయింది, ఆసక్తమైంది, లోలం అంటే అదనమాట. అందువల్ల ఆయన లోలార్క అనే పేరు వచ్చింది అని చెప్పి చెబుతున్నారు. మనస్సు అక్కడ లోలమైంది కాబట్టి కాశీ దర్శనం చేత లోలార్క అనే పేరు వచ్చిందయ్యా. ఆ సూర్యభగవానుడికి ఎక్కడ అక్కడ అస్సీ సంగమం దగ్గర ఉన్నాడయ్యా ఈయన దక్షిణపు దిక్కున. మనకు కాశీవాసులందరికీ యోగక్షేమాన్ని చేకూరుస్తూ ఉంటాడు. మార్గశిర మాసంలో సప్తమి రోజు, సప్తమి షష్ఠి, మార్గశిర మాసంలో సప్తమి అండి లేదా షష్ఠి ఆదివారం మీ వార్షిక యాత్ర అప్పుడు చేయాలండి. సప్తమి కానీ షష్ఠి కానీ ఈ రెండిట్లో ఏదొచ్చినా పర్వాలా, ఆదివారం రావాలి. అప్పుడు ఉండే వార్షిక యాత్ర అనేది అప్పుడు వస్తూ ఉంటుంది మార్గశిర మాసంలో అన్నమాట. ఇంకా వాళ్ళకే ఈ వార్షిక యాత్ర చేస్తే పాపముల నుండి విముక్తిని పొందుతూ ఉంటారు. మనమే ప్రతి సంవత్సరం ఈ వార్షిక యాత్ర చేస్తుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనం పాపాలు చేయొచ్చండి, ఎగ్జంప్షన్ ఉంది. మళ్ళీ చేస్తే ఆయన దర్శిస్తే వార్షిక యాత్ర మళ్ళీ పాపాలు, అట్లనే చేయవని కాదు చెబుతున్నాం. సంవత్సరం వరకు దీని యొక్క లిమిట్ అన్నమాట. ఈ మందులు ఎంతవరకు పనిచేస్తాయి, ఈ ఔషధం అంటే సంవత్సరకాలం, మళ్ళీ యాత్ర మళ్ళీ చేయటం. నశ్యంతి క్షణదష్టాని షష్ఠ్యర్కే లో, ముఖ్యంగా షష్ఠీను ఆదివారం వచ్చిన రాజు మాత్రం లోలార్క దర్శనం వల్ల మనకు పాపాలన్నీ నశిస్తాయి. అక్కడ అస్సీ సంగమంలో స్నానం చేయాలి. పితృదేవతలు వీళ్ళందరినీ బాగా తర్పణాలు విడవాలి విధిపూర్వకంగా. అక్కడ వాళ్ళు రుణము నుండి విముక్తులు అవుతారయ్యా. ఈ లోలార్క సంగమంలో స్నానం చేసి దానం చేయండి, అక్కడ హోమం చేయండి, దేవతార్చన చేయండి. మీరు ఏ కర్మ చేసినా కూడా అది అనంతమైన ఫలితాన్ని ఇస్తుందయ్యా. ఇది ముఖ్యంగా సూర్యగ్రహణం నాడు లోలార్క కుండంలో స్నానం చేసి దానములు మొదలైనవి చేసినట్లయితే కురుక్షేత్రంలో సూర్యగ్రహణం నాడు చేస్తే చాలా మంచిదండి. శ్రీకృష్ణుడు, బలరాముడు వీళ్ళంతా కూడా వెళ్ళి భాగవతంలో మనకు వస్తుంది. సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రానికి వెళ్ళారు, అందరూ కూడా మళ్ళీ కలుసుకుంటారు బృందావనం నుంచి అక్కడ వచ్చినటువంటి గోపికలు వాళ్ళందరూ కూడా. అందువల్లనే కురుక్షేత్రంలో సూర్యగ్రహణం ఎలాగో ఇక్కడ సూర్యగ్రహణం నాడు లోలార్క కుండంలో స్నాన దాన జపహోమాదులు బాగా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. రథసప్తమి రేపు రాబోతున్నదండి. రేపు వచ్చే రథసప్తమి చాలా విశేషమైనది. ఎందువల్లంటే ఆదివారం వచ్చింది అది, ఆ కారణంగా అనమాట. లోలార్కే రథసప్తమ్యాం స్నాత్వా గంగాసి సంగమే, ఆ గంగాసి సంగమంలో ఈ లోలార్క కుండం అక్కడ కనుక రథసప్తమి నాడు స్నానం చేస్తే 7 జన్మల పాపముల నుండి విముక్తుడవుతాడు వెంటనే. మళ్ళీ ఆలస్యం లేదు, పోస్ట్పోన్ లేదు. ప్రత్యర్క వారం లోలార్కం ఆదివారం కాశీలో ఉండేవాళ్ళు ఏం చేయాలంటే లోలార్కాన్ని కుండాన్ని చూడాలి. అందుకే మనమే మీరు కాశీకి వెళ్ళిన రోజుల్లో ఆదివారం వస్తే ఇట్లా ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలో ఏమి అనుకోవాలి. ఆదివారం వచ్చిన రోడ్డు లోలార్క కుండం అటువైపుకి వెళ్ళి అస్సీ సంగమంలో స్నానం చేసి ఆ పక్కనే ఉన్న పూరి జగన్నాథుడిని చూసి అక్కడ ఇంకేమైనా చుట్టుపక్కల ఉంటే చూసుకొని అట్లా రావాలి. కనీసం 12 ఇంటికి వెళ్ళకపోయినా ఒకదానికైనా 12 ద్వాదశాదిత్యులను చూడకపోయినా, అష్టం వచ్చింది, మంగళవారం వచ్చింది, అటు వెళ్ళండి, చతుర్దశి వచ్చింది, కాలభైరవుని చూడండి. ఒకవేళ కుదిరితే మీరున్న రోజుల్లో ఆ తిథులు చూసుకొని జాగ్రత్తగా. సోమవారం వచ్చింది విశ్వనాథుడి దగ్గర తప్పనిసరిగా సోమవారం వెళ్ళండి. శుక్రవారం వచ్చింది అన్నపూర్ణాదేవిని చూడండి, దుర్గా మందిరికి వెళ్ళండి, లక్ష్మీకుండానికి వెళ్ళి లక్ష్మీదేవిని దర్శించండి, అమ్మలందరినీ దర్శించండి. అష్టమి నవములు ఓ స్వామికి చతుర్దశి శివుడికి ఇష్టమే, అమ్మవారికి కూడా అవే ఇష్టం. అష్టమి నవమి చతుర్దశి ఇద్దరికి కూడా అవే. సరే, లోలార్కే సప్త ప్రత్యేక వారం ప్రతి ఆదివారం శుచి వ్రతులై అక్కడికి వెళితే ఇంకా వాడికి ఏ విధమైన దుఃఖములు ఉండవు. నతస్య దుఃఖం నోపామ
నదద్రున్న ఇంకా వాడికి శారీరకమైన చర్మ రోగాలు ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. కాశీలో ఉండి కూడా లోలార్కుని సేవించకపోయినట్లయితే వాడు ఆకలి వ్యాధులతో బాధపడుతూ ఉంటాడు. అన్ని తీర్థములలో శిరస్సు లాంటిది తీర్థాలలో ఈ లోలార్కకుండం. మిగిలినటువంటివన్నీ కూడా ఇతర అవయవాల క్రిందకి వస్తూ ఉంటాయి. ఈ అసీ సంఘం అంత చాలా గొప్పది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది ఈ లోలార్కకుండం. ఎన్ని భూమండలంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్నీ కూడా అసీ సంగమ తీర్థంతో 16వ భాగానికి కూడా రావు. అసీ సంగమ తీర్థమే అక్కడే లోలార్కకుండం. ఆ రెండింటిని గురించి చెబుతున్నాడనమాట. అస్థి సంగమం అంటే పంచగంగా స్నానం చేస్తాం 5 ఘాట్లలో, అందులో అస్థి సంగమం ప్రధానమైంది. అది కూడా మొట్టమొదటిది, దక్షిణంగా ఉన్నటువంటిది అన్నమాట. ఈ గంగా అస్థి సంగమ స్థలంలో స్నానం కనుక చేస్తే అది ఇంకా దాని పూర్తి ఫలితం చక్కగా వస్తూ ఉంటుందయ్యా. నేను చెప్పేది ఏదో అర్ధవాదం స్తుతివాదం అని చెప్పి అనుకోవాకండి, నేను యథార్థం చెబుతున్నాను. దీనికి సజ్జనులు దీని ఎందు నా మాట నమ్మాలి, గౌరవించాలి. విశ్వనాథుడు అక్కడ ఉంటూ, సాక్షాత్తు విశ్వనాథుడు ఇక్కడ ఉంటున్నాడు. స్వర్గతరంగిణి అయిన గంగ ఉన్నది, పుణ్యక్షేత్రం ఉన్నది. ఇటువంటివి దీని మీదనే అసూయాభావంతో కుతార్కికులు కొందరు ఉన్నారే, లేనిపోంది ఇవన్నీ స్తోత్రాలు అర్థవాదాలని చెప్పి అంటూ ఉంటారయ్యా. ఎవడైనా ఈ రకంగా హేతువాదాలతో కుతర్కాలతో ఏమిటి ఇక్కడ ఇవన్నీ చెబుతున్నారు కానీ ఇంత ఫలితం ఉంటాయా, అన్ని తీర్థాలకంటే ఇది గొప్పదే అని కాశీలో గురించి ఎవడైనా అర్థవాదం అని అన్నాడా, వాడు యుగయుగంలో మన యొక్క మలములో పురుగై పుడతాడు అని చెప్పి చెబుతున్నాడు అండి. కృమి అయిపోతాడు. ఉదాహరంతి ఏ మూఢా కృతర్క బలదర్పితా కాశ్యాం సర్వే అర్ధవాదు. ఇదంతా అర్ధవాదం అంటే స్తోత్రం, గొప్పగా చెబుతారు అంతేగాని అంత శక్తి ఉందే అని ఎవడైతే అంటాడో వాడు ఉన్నాడే. కశ్చిత్తో నాదిరు ఎక్కడో మూఢా కశ్చిత్ కాశీతీర్థస్య మహిమ్నో మహతస్థులాం నాదిరో హేన్ మునేత్ నూనమపి త్రైలోక్యమండప నాస్తికా వేదబాహ్యాశ్చ శిశు. కేవలం నాస్తికులు వేదబాహ్యులు ఈ పొట్ట సంసార ప్రియులు అయినటువంటి అంత్యజాతులైనా సరే తేషాం పురః కాశీ వాళ్ళ ముందు ఉందే ఈ కాశీని గురించి అసలు చెప్పవద్దు అని చెప్పి చెప్పిన అంటున్నాడు వాళ్ళకి. లోలార్కరనిష్టస్థ అసిధార విఖండిత కాశ్యాం దక్షిణ దిగ్భాగే నవిశేయుర్మహామలా. యసి అనేదే ఖడ్గం కదా, అసి అంటే ఆ ధార వల్ల అక్కడ ఏమవుతుంది, గొప్ప గొప్ప పాపములన్నీ కూడా ఖండితం అయిపోతూ ఉంటాయి అని ఈ రకంగా లోలార్కుడి యొక్క మహిమని చెప్పారండి. ఆ తర్వాత సప్తచత్వారింశో అధ్యాయం, అది తొందరగానే చెప్పేసేసుకుందాం. ఇది ఉత్తరార్కుడు అండి, ఉత్తరపు దిక్కున కాశీలో ఇది ఉన్నది. అక్కడ కూడా అర్కకుండం, అర్కుడు అంటే సూర్యుడు కదా, సూర్యకుండం ఉన్నది. దాని పేరు ఉత్తరపు దిక్కుగా ఉంది కాబట్టి ఉత్తరార్కము అని చెప్పి పేరు దానికి వచ్చింది. అది మన దుఃఖాలన్నిటినీ పోగొట్టి మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది, కాశీని రక్షిస్తూ ఉంటాడు ఆ ఉత్తరార్కుడు కూడా. దీని గురించి ఒక కథ చెబుతున్నా ఉన్నారు, ఈ కథతో అయిపోతుంది. ఇక్కడ ఏమిటయ్యా కథ అంటే, ఆత్రేయ వంశంలో పుట్టినటువంటి ప్రియవ్రతుడు అని ఒక బ్రాహ్మణుడు కాశీలో ఉన్నాడు. ఆత్రేయస గోత్రం, పేరు ప్రియవ్రతుడు. ఆయన కాశీలో ఉండే బ్రాహ్మణుడండి, మంచి సదాచార సంపన్నుడు, అన్ని లక్షణాలు ఆయనకున్నది. ఆయన భార్య కూడా చాలా సదాచార సంపన్నురాలు, అన్ని లక్షణాలు, ఆడవాళ్లకు మంచి పతివ్రతలకు ఉండే లక్షణాలన్నీ కూడా అన్నీ ఉన్నాయండి. కానీ ఒక్కటండి, వాళ్ళకు ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ఎప్పుడు పుట్టింది అంటే మూలా నక్షత్రంలో మొదటి పాదంలో కేంద్రంలో బృహస్పతి ఉండగా పుట్టింది. సరే, శుక్లపక్షంలో చంద్రులాగా వృద్ధి పొందింది. ఆమె కూడా అన్ని లక్షణాలు ఉన్నాయిక, మంచి స్వరూపం ఉంది, వినయం ఉంది, తల్లిదండ్రులకు ప్రేమ, అన్ని విషయాలు చెప్పవలసిన పనుల సర్వలక్షణ. పేరే ఆమె పేరేంటనుకున్నాం, సులక్షణే. పేరు కూడా సులక్షణేనండి, ఆ పేరు కలిగింది. ఆ సులక్షణాలన్నీ కూడా ఉన్నాయండి. సరే, ఈ మూలా నక్షత్రంతో పుట్టింది పిల్ల ఏమో అన్ని గుణాలు ఉన్నాయి, ఈ అమ్మాయికి సగిన మొగుడెవడా అని ఆలోచనలో పడ్డాడు ఆయన. ఎవడు సరి అయిన వాడు ఆయనకు లభించట్లా. ఆ మూలా నక్షత్ర ప్రభావం ఏదైనా కానీ ఎవడు చేసుకోవడానికి రావటం లేదు. చాలా బాధపడ్డాడు ఆయన. మాత్రం పిల్లకు పెళ్లి చేయలేకపోయినాడు, వార్ధక్యం వచ్చింది. ఆ మూలా నక్షత్ర బాధతో, ఆ జ్వరంతో మరణించేశాడు. ఆ తర్వాత భార్య కూడానే, ఆమె పతివ్రత, భర్తతో పాటే ఆమె కూడా ప్రాణత్యాగం చేసింది. ఎందువల్ల అంటే, ధర్మోయం సహచారిణ్య జీవత అజీవత ఆపివా. ధర్మ సహచారిణి, సహధర్మచారిణి యొక్క ధర్మం ఏమిటయ్యా అంటే, బ్రతికున్నప్పుడు మరణించిన తర్వాత కూడా భర్తతోటే ఉండాలి. పత్యా సహై వస్తాతవ్యం పతివ్రత యుజాసద. అందువల్లనే మనల్ని సంతానం కాపాడదు, తల్లి కాపాడదు, తండ్రి కాపాడడు, బంధువులు కాపాడడు. పత్యుశ్చరణ శుశ్రూష పాయాద్వై. కేవలం స్త్రీలను కాపాడేది ఏంటంటే భర్తృపాద సేవ మాత్రమే. ఈ తల్లిదండ్రులు ఇద్దరు పోయినారు, అనాథ అయిపోయింది, చాలా దుఃఖపడింది. మంచి సులక్షణే, పేరు సులక్షణే, గుణములు సులక్షణే, అన్నీ బాగానే ఉన్నాయి. తల్లిదండ్రులకు కావలసిన ఔర్ధ దైహిక కర్మములన్నీ చేసింది. దశాహం అయిపోయింది, 11-12 రోజులు అయిపోయినాయి. ఇంకా ఒంటరిగా పాపం ఇంట్లో ఉంటుంది, తల్లిదండ్రులు ఎవరూ లేరు, అనాథ అయిపోయింది. ఏం చేయాలో దోచలేదు. దుస్తరం పారమాప్స్యామి స్త్రీత్వం, ఈ ఆడవాళ్ళంటేనే చాలా అవమానాలకు గురవుతున్నారు. చూస్తూనే ఉన్నాగా ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో కూడా ఎట్లా అవమానాలు చేస్తున్నారో, ఈ అందులో భారతదేశంలో స్త్రీల విషయంలో. అందువల్లనే ఈ స్త్రీత్వమే సర్వ అభిమానము అవమానాలకు కారణమైంది. పెళ్ళి ఎవరు, ఆడపిల్లల పెళ్లి బాధ్యత ఎవరైంటే తల్లిదండ్రుల బాధ్యత. కొన్ని తల్లిదండ్రులు ముందే ఎవరైనా నిశ్చయం చేస్తే వాళ్ళని మనం వివాహం చేసుకోవచ్చు. మా తల్లిదండ్రులు ఆ పని చేయలేదు. ఒకవేళ నేనే, ఒకవేళ వాళ్ళు లేరు, ఇంకా నాకు తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు కాబట్టి నేనే వరించి చేసుకుంటా, వాడు ఎలాంటి వాడు వస్తాడో ఏమిటో అని ఈ రకంగా ఆమె బాధపడిందన్నమాట. అయినానే కళ్ళ ఎదుటినే చూస్తున్నది, వచ్చినవాడు ఎటువంటి వాడు వస్తాడో తెలియదు, మళ్ళీ ఏ కష్టాలు ఎదుర్కోవాల్సిందో. నా కళ్ళ ఎదుటినే చూచాను, మా అమ్మ పోయింది, నాన్న పోయినాడు. అంటే ఈ జీవితం స్థిరం కాదనే విషయం నాకు అర్థమైంది. ఈ అస్థిరమైన ఈ శరీరం కొరకు ఆ వచ్చేవాడు ఎలాంటి వాడో తెలియక నేను ఒక్కదాన్ని ఉంటూ మళ్ళీ కష్టాలు పాలే కావటం ఎందుకు, నేను అసలు జీవితాంతం పెళ్ళి చేసుకోను అని చెప్పి నేను అనుకున్నదండి. అనుకొని ఏం చేసింది, ఆమె లోలార్కకుండం దగ్గరికి కూర్చొని తపస్సు చేయటం ప్రారంభించింది. ఆమె తపస్సు చేస్తుంటే ఏమైంది, ఒక చిన్న మేకే రోజు వచ్చేది లోలార్కకుండం దగ్గర. ఈమె తపస్సు చేస్తుంది, అది పొద్దున్నే యజమాని ఇంటి దగ్గర నుంచి వచ్చేది, సాయంకాలం దాకా ఇక్కడే ఉండేది, పగలల్లో ఏమీ తీసుకుండేది కాదు. ఈమె తపస్సు చేస్తుంటే ఆమె చూస్తూ కూర్చుండేది, సాక్షిగా అలా కూర్చుండేది. సాయంకాలం అయిన తర్వాతనే నక్తవర్తం కావాలి దానికి కూడా, కొద్దిగానే ఆ లోలార్క ఉత్తరార్క కుండంలో నీళ్లు తాగి ఇంటికి వెళ్ళిపోయింది యజమాని దగ్గరికి. మళ్ళీ తెల్లవారంగానే వచ్చేది. ఇట్లా 5 ఏళ్ళు చేసిందండి ఈ మేకపిల్ల. ఒకనాడు ఆనందవనంలో పరమేశ్వరుడు పార్వతీతో కూడి అలా ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఈ దృశ్యం పార్వతి చూచిందండి. చూచి అన్నది, ప్రభు ఆమె దయామయురాలండో, ఆయన దయామయుడు అంటే ఆమె దయామయురాలు. అందుకే రామదాసే, అమ్మ నువ్వైనా చెప్పవమ్మా సీతమ్మ అన్నాడు, కొడుతూ ఉంటే తానీషా ప్రభు. అందువల్లనే ఆ తల్లికి దయ ఎక్కువ, మాతృహృదయం కదండి. ఆమె వెంటనేనే ఈమె రక్షించండి, మీకు తపస్సు చేస్తున్నది ఈ అమ్మాయి అని చెప్పి భర్తని ప్రభువుని ప్రార్థించింది. సరే వెంటనే ఆయన కాస్తానే వృషభారు దిగేసేసి ఇద్దరు కూడా ఆమె తపస్సు చేసే చోటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాతనే ఆమెను చిన్నగా వరం కోరుకోమన్నారు. ఆమె కనులు విప్పింది, నమస్కారం చేసింది, ఎంతో సంతోషించింది. వరం కోరుకోవనేటప్పటికి ఆమె ఏమని వరం కోరిందంటే, ఇది 5 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నది, రోజు ఉదయం వస్తున్నది, సాయంకాలం దాకా ఇక్కడ ఉంటున్నది, నాకు సేవ, నా యందు భక్తి కలిగి ఇది ఉంటున్నది, పాపం నోరు లేదు, పశువు కదా చెప్పుకోలేదు, మరి ఎందుకు ఉంటుందో దాని పుణ్యం ఏమిటో మాకైతే తెలియదు, ముందు దానికి వరం ఇవ్వండి, తర్వాత నాకు ఇవ్వండి, నన్ను ఎందు భక్తి ప్రపత్తులతో నన్ను సేవిస్తూ ఇక్కడ ఉన్నది, నా సమక్షంలో రోజు ఇక్కడ వచ్చి తోడుగా ఉంటున్నది, ఎవరు తోడు లేరు, దిక్కు లేరు దేవి, కాబట్టి ముందు మేకనికి వరం ఇవ్వండి అని చెప్పి కోరుకుంది. పార్వతి నువ్వే ఇవ్వు అన్నాడు. నువ్వే ఇవ్వు అంటే వరాలు ఇద్దరికి నువ్వే ఇవ్వు అన్నాడు. ఆమెగా రికమెండ్ చేసి తీసుకొచ్చింది ఇవ్వు అని, నువ్వే వరాలు ఇవ్వు అన్నాడు. ఆమె ఏమని వరం ఇచ్చిందయ్య అంటే, నువ్వు మాత్రం నా చెలికెత్తెలు ఉన్నారు, ఆమె యొక్క చెలికెత్తెలు ఉన్నారు, వాళ్ళందరిలో నువ్వు కూడా ఒక దాని ఉండి వింజామర తీసుకొని ఈ శరీరంతో దేవత ఆ ఆభరణాలు ఆ వేషం మార్చేసుకొని నువ్వు నా యొక్క చెలికెత్తెలతో పాటు నువ్వు కూడా నా అనేనైవ శరీరేణ దివ్యావయవభూషణ, ఈ శరీరంతో నా చెలికెత్తెలతో పాటు ఒకదానివయ్యి వింజామరలు తీసుకొని నా దగ్గరే ఉంటావు అని చెప్పి చెప్పిందండి ఆమె. ఎవరయ్యా అంటే ఆమె విజయ, జయ, జయంతిక, శుభ, నంద, సునంద, కౌముది, ఊర్మిళ, చంపకమాల, వీళ్ళంతా మలయవాసిని, కర్పూరలతిగా శుభ, అశోక, విశోక, మలయగంధిని, చందన, నిశ్వాస, మృగమధోత్తమ, వీళ్ళంతా కోకిలాలాప అమ్మవారి యొక్క చెలికెత్తెలు ఉన్నారు ఇక్కడ 40-50 ఇచ్చాడు. వాళ్ళలో ఈమె కూడా ఈ శరీర అనేనైవ శరీరేణ దివ్యావయవభూషణ, ఈ శరీరంతో సదేహం, ఈ దేహంతో ముక్తి అన్నమాట. దివ్యావయములతో చక్కగా ఆభరణాలతో కూడింది. అతిప్రియా భవత్రీమే యద్బాల బ్రహ్మచారిణి, బాలబ్రహ్మచారి చిన్నప్పటి నుంచి చిన్నమ్మాయామె, ఈ బాలబ్రహ్మచారిని నాకు ప్రియమై నా చెలికెత్తెగా ఈమె కూడా ఉండుగాక అని చెప్పి వరం ఇచ్చిందండి. సమయా మాం సదైవాస్తాం చెంచామర, నా పక్కనే ఉండి వింజామరలు వీస్తూ నా పక్కనే ఉంటుంది అని చెప్పి చెప్పింది. ఆ రకంగా అనుగ్రహించిందనమాట ఆ సులక్షణని. ఏషాపి కాశీరాజస్య కుమార్యాస్తుహ కర్కరీ, బర్కరీ, బర్కరీ అంటాం అంటే మేక హిందీలో, అది సంస్కృతంలో కూడా మేక. అందువల్ల ఉన్నదే ఈ బర్కరీ అంటే ఈ మేక పిల్ల ఉన్నదే ఈ మేక, ఇది ఏమవుతుందో చెబుతున్నాడు. ఇది కాశీరాజు యొక్క కుమార్తె అవుతుంది. అత్ర ఈ మళ్ళీ ఈ లోకంలో ఇక్కడే ఈ కాశీలోనే భోగాలు అనుభవిస్తుంది, అక్కడే మరణిస్తుంది కదా. ముక్తిం ప్రాప్స్యసి అనుత్తమం, అనుత్తమమైన గొప్పదైన మళ్ళీ జన్మరహితమైన ముక్తిని పొందు. ఎందుకు ఆరోగ్యంగా అనుభవం? అది అది పశువుగా జన్మించింది, అందువల్ల ఈ జన్మలో ముక్తి ఇవ్వటానికి వీల. తర్వాత మళ్ళీ కాశీలో కాశీరాజు కుమార్తెగా పుట్టించి ముక్తిని ఇవ్వటం జరిగింది. అక్కడ అర్హతను బట్టి కాశీలో ముక్తి అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇటువంటి సందర్భాలు మనకు అనేకమైనవి వస్తూ ఉంటాయి. అనయాతు అర్కకుండే స్విన్ పుష్యమాశిరవేర్జినే, ఈ సూర్యకుండంలో కూడా పుష్యమాసంలో ఆదివారం నాడంటే స్నానం కనుక చేసినట్లయితే సూర్యుడు ఉదయించకముందు రాజపుత్రి వాడు కనుక స్నానం సూర్యే సీతాదక్షుబ్ధ చిత్తయా సూర్యోదయ పూర్వం కనుక ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళందరూ కూడా రాజపుత్రి మంచి పాపములన్నీ కూడా పోతూ ఉంటాయని చెప్పి చెప్పారు. తర్వాత రాజపుత్రి తతఃపుణ్యాత్ రాజకుమారి, ఆ తర్వాత వరదాన ప్రభావం చేతను ఆమె ముక్తిని పొందుతుంది అని చెప్పి చెప్పారు. ఈ బర్కరీ కుండము యొక్క పేరు వచ్చింది. ఎందువల్ల ఈ వర్కరీ అనేటువంటి ఆమె అక్కడ తపస్సు అక్కడ ముక్తి విశ్వేశ్వరుని వల్ల ఆ నీళ్లు త్రాగుతూ సాయంకాలం దాకా ఉండి ఆ కుండంలో నీళ్లు తాగింది. అది కూడా సూర్యకుండమే అర్కకుండమే. అక్కడ ఈమె తపస్సు చేసినంతకాలం అక్కడ ఉన్నది, శివుని యొక్క పార్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలేదు. అందువల్ల ఆ కుండమునకు ఏమని పేరు వచ్చింది అంటే బర్కరీ కుండం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఉత్తరార్కుడు అక్కడ ఉన్న సూర్యకుండాన్ని మాత్రం బర్కరీ కుండం అని ఉంటాం. మరి ఇక్కడ మాకు కనిపించట్లేదు, అక్కడ మేకపిల్ల యొక్క ప్రతిమ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు దాన్ని పూజించాలని ఇందులో చెప్పబడింది. దానివల్ల అన్ని పాపములు నశిస్తాయి అని చెప్పినమాట. అది కూడా కుండం ఉన్నది, తా స్నానం చేయడానికి కొద్ది నీళ్లు బాగానే ఉన్నాయి కానీ స్నానార్హంగా లేదు. ఉత్తరార్కస్య దేవస్య పుష్యమాసి రవే, పుష్యమాసంలో ఆదివారం నాడు సంవత్సర యాత్ర చేస్తూ ఉండాలి, అప్పుడే కాశీ ఫలం వస్తుంది సంవత్సర యాత్ర చేస్తే. మృడాని అభీతం సర్వం కృత్వైతద్విశ్వగో ప్రభు విశ్వనాథో వివేశాద ప్రసాదం చిన్నగా తన యొక్క గృహానికి పార్వతీదేవితో కూడా ఆయన వెళ్ళిపోయినాడు. లోలా ఈ రకంగా లోలార్కుని మహిమ ఉత్తరార్కుని యొక్క మహిమ కూడా చెప్పానయ్యా, చెప్పారు మీరుగా, మాకు సాంబాదిత్యుని గురించి కూడా చెప్పాలి అని చెప్పి అగస్త్యుల వారు అడిగితే చిన్నగా రేపు చెబుతానయ్యా, ఇప్పటికే అలసిపోయినాం, జనం అందరూ వెళ్ళాలనుకుంటున్నారు, రేపటికి చెబుతామని చెప్పి పోస్ట్పోన్ చేశారు. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. ఉన్నో పార్వతీపతయే స్వస్తి.